துஷ்கர்மம் என்பது காரியம் என்பது
நிரந்தரமும்
நிரந்தரமும் மனோநிலை. ஒரு மனுஷனுக்கு ஏது கஷ்டம், மனசன் எப்படி கூட சதா கிரகிச்சுக்கோட்டம் చాలా కష్టమని ఆచార్యులు వారు చెప్తున్నారు. నిరంతర మనోనిగ్రహం మనిషికి కష్ట సాధ్యం. మనం ఎంతది సబ్జెక్ట్ ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు మనసు ఎందుకు నిగ్రహించుకోవాలి? నిగ్రహించకపోతే నష్టం ఏంటి? మీరు చాలా సహేతుకంగా ఉండాలి మనం మాట్లాడుతున్న మాట. రీజన్ కూడా మనం విడిచిపెట్టకూడదు, ఫెయిత్ని విడిచిపెట్టకూడదు. అసలు అభిప్రాయం ఏంటంటే, నిజమైన సమాధి స్థితి, నిజమైన శాంతి స్థితి, నిజమైన ఆత్మస్థితి, నిజమైన ఆనంద స్థితి, నిజమైన మోక్షం, నిజమైన స్వర్గరాజ్యం అనేది హేతువుకు విరుద్ధంగా ఉండదు. హేతువాదం గురించి భక్తులు ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే సమాధి స్థితి హేతువాదానికి విరుద్ధంగా ఉంటుందని అనుకోవటం లేదు. హేతువుకు విరుద్ధంగా ఉండదు. హేతువుకు విరుద్ధంగా ఉంటే సమాధి స్థితి కాదు. హేతువుకు అందకపోవచ్చు, అది హేతువుకి అందక హేతువుకి అది అందక అబద్దం అనుకుంటుంది. కాదు, హేతు విరుద్ధం కాదండి. ఇది బాగా అర్థం చేసుకోండి. రీజన్కి అది అందక రీజన్ వెనక్కి వచ్చేస్తుంది. అందుకని రీజన్కి మాట విరుద్ధం కాదు సమాధి స్థితి. ఎందుకండి దాని ప్రయాణం చేసిన దూరం మనం కూడా ఏం చేయాలంటే, రీజన్ ఎంతవరకు మనకు సహాయం చేస్తుందో అంతవరకు రీజన్ కూడా వెళ్ళాలి. ఈ మెటాఫిజిక్స్ లో లాజిక్ కూడా స్థానం. రీజన్ ఎంత సహాయం చేస్తే, ఫెయిత్ ఎంత సహాయం చేస్తే అంత దూరం మనం ప్రయత్నం ఆ దాటిలో కూడా వెళ్ళాలి. అట్లు సహాయించి అట్ల సహాయం ఎంత స్వీకరించుకుంటూ విశ్వాసం కూడా హేతువు కూడా ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. అవి ఎంతవరకు సహకారం చేస్తే అంతవరకు వెళ్దాం. తర్వాత రాగల దూరం అవి వస్తాయి. తర్వాత వెనక్కి వచ్చేస్తే రాలేదు. అంత మాత్రం చేసి రెండేట్లుగా మనం పొందే స్థితి విరుద్ధం మటుకు కాదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనస్సును నిగ్రహించడం మనిషికి చాలా కష్టం. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ వన్ వే ట్రాఫిక్ కింద ఉండొద్దు. మీకెవరు నేను మాట్లాడిన తర్వాత మీకేమైనా డౌట్స్ వస్తున్నాయని ప్రశ్నలు అడగండి. వన్ వే ట్రాఫిక్ సమస్య లేదు. అసలు మనసును ఎందుకు నిగ్రహించుకోవాలి? మీకు కూడా ఆలోచన అవసరమే. ఆలోచన లేకుండా మీ ఆలోచన చంపేయడానికి నేను ఇక్కడ రాలేదు. మీ ఆలోచన చంపేయడానికి రావడం ఇంత దూరం ఇంతకు ఈ 16 మైలు నుంచి నేను జిమ్మూరు నుంచి 16 మైలు ఇక్కడికి వచ్చాను. మీ ఆలోచన చంపేయడానికి ఇక్కడికి వస్తున్నాను. నాకు మనస్సు ఉంది, ఈ శరీరం నాకు కనిపిస్తుంది. నా మనస్సు నాకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? నాకు తలం కుదరకుండా కనిపిస్తున్నాయి. నా శరీరము నాకు కనిపిస్తుంది. మరి ఈ రెండు ఉన్నాయి కదా, సరిపోతున్నాయి కదా నాకు. ఇంకేంటి నాకు కొరత? కేవలం ఈ శరీరమే నిజమైతే, ఈ మనస్సే నిజమైతే నాకు అశాంతి ఎందుకు వస్తుంది? నిజంలోంచి అసలు అశాంతి వస్తుందా ఏ మనిషికైనా? నిజంలోంచి అశాంతి వస్తే అది అసలు నిజం అవుతుందా? అడుగుతారు. స్వామి వివేకానంద కూడా అడిగింది, అడిగాడు నాకు మనస్సును నిగ్రహించుకునే శక్తి ఇమ్మని. వివేకానంద కాదు, ఎవరైనా అడుగుతారు. సర్వసాధారణంగా కొంతమంది అర్ధార్థులు ఉంటారు, దేవాలయంలోకి నాకు డబ్బు కావాలని ఇంకోటి కాదు బాహ్యమైనటువంటి అడుగుతారు. కానీ సర్వసాధారణంగా కాంత సూక్ష్మ బుద్ధి గల వాళ్ళు కూడా నా మనస్సును నిగ్రహించుకునే శక్తి ఇమ్మని అడుగుతారు. ఏం మనస్సు ఏమిటి నిగ్రహించుకుని? మనస్సు నిగ్రహించుకోకపోతే ఏమిటి? వీళ్ళకి వచ్చినప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటి? అది మీరు ఎప్పుడు ఆలోచించారు? అంటే మీ మనస్సు మీకు అశాంతి తీసుకొస్తాను, దుఃఖాన్ని తీసుకొస్తాను. ఇది ఇక్కడ మీ మనస్సే మీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది, అశాంతి తీసుకొస్తుంది. అంటే ఈ మనస్సులోని బయటపడటం కోసం, మనసులోని స్వేచ్ఛను పొందడం కోసం చూస్తుంది. మీ మనస్సు మీకు అశాంతి తీసుకొస్తుంది, మీ మనస్సు మీకు దుఃఖాన్ని తీసుకొస్తాను. దుఃఖాన్ని తీసుకొస్తాను కాబట్టి మనస్సును నిగ్రహించాలని, మనసులోంచి ఫ్రీడమ్, మనసులోని స్వేచ్ఛను పొందాలని, మీరు విడుదల మనసులోంచి విడుదల పొందాలని చూస్తున్నారు. నిజంగా మీకు మనస్సు అశాంతి తీసుకురావటం కనుక వీడు నిగ్రహించుకునే సమస్య ఏంటి? మీకు అసలు ఎందుకు నిగ్రహించుకోవాలి దాన్ని? ఇప్పుడు నేను ఇంటికాడ ఒంటరిగా కూర్చున్నప్పుడు మీరు ఎప్పుడూ శాంతిగా ఉన్నట్టు ఉంటాను. మీరు ఇంటికాడ ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు శాంతిగా ఉన్నట్టు ఉంటుంది, ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది. అది మటుకు నిజం కాదు. ఎందుకంటే మీకు వచ్చిన శాంతి నిజమే కనుక అయితే, మీకు వచ్చిన ఆనందం కనుక నిజమైన నిజమే అది నిజమైంది అయితే అది పోవటానికి వీలు, అబద్ధం పోతుంది. అబద్ధం పోతుంది కానీ నిజం ఎక్కడి నుంచి పోతుంది? మీకందరికీ శాంతి వస్తుంది కదా, అది నిజం అనుకోండి. ఇంటికడే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఇప్పుడు ప్రతిరోజు 2 రోజులకోసారి మీరు శాంతిని పొందుతున్నారు కానీ అది నిజమే అనుకున్నాం. మీకు నిజమైతే మరి మరుషుడు రోజు మరుషుడు గంటలో ఏం చేత ఉంటారు? మీ జీవితంలో లేని అనుభవం నేను ఏదైనా చెబుతున్నాను అంటే అది మీ మనస్సులో భాగమే. అది ఆత్మశాంతి మటుకు కాదు. ఆత్మ సంబంధం అనుభవం మీకు కనుక ఒకసారి కనుక కలిగితే నిజంగా కలిగితే పోవాలి. అది పోవటానికి వీలు. అయితే ఏమిటి మీకు ఇంటికాడ వచ్చేది ఏంటి? మనస్సు అనుకున్నప్పుడు ఈ మనస్సు కొంచెం ఆ తలంపుల యొక్క వేడి ఫోర్స్ తగ్గినప్పుడు ఆ రజస్ యొక్క రజోగుణం యొక్క వేగం తగ్గినప్పుడు మీ మనసు శాంతిగా ఉన్నట్టు. అంతేకాని అది నిజం మటుకు కాదు. అది నిజమైతే ఎప్పుడు ఉండాలి? మీకు వచ్చే అనుభవం మీకు వచ్చే శాంతి కనుక నిజమైతే 24 గంటలు ఉండవలసింది. అది పోవటానికి వీలు లేదు. పోయింది మనం సంపాదించుకోవడానికి, సంపాదించుకుంటున్నాం కష్టపడి రేపు పోతుంది అనుకోండి, రేపు పోయి దాన్ని కష్టపడి ఈవేళ సంపాదించుకోవాల్సిన పని ఏంటి దాన్ని? మీ మనసు మీకు తెలియకపోతే, మీ రోగం మీకు తెలియకపోతే డాక్టర్ మీకు మందులు వేస్తాడు అసలు? ప్రిస్క్రిప్షన్ ఎలాగ అసలు డయాగ్నోస్ ఎలా చేయగలడు? అంటే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చూశారా మా మనసు మాకు చాలా ఇబ్బంది పెట్టేస్తామండి, దుఃఖ పెట్టేస్తుంది, నిగ్రహించుకోలేకపోతున్నాం, భగవంతుని మీద మనసును తిప్పుదేమన్నా తిరగటం లేదు అని ఇలా అంటా అంటారు కదా. అది ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూశారా? ఒక ఇంజనీరింగ్ చదివే అబ్బాయి ఏమని అడిగా అంటే, ఏంటి అహంకారాన్ని ముందు వదిలించుకోవాలంట కదా అని అడిగాడు. అహంకారం ఉందా అని అడిగాను. నిజంగా ఉందంటే నిజంగా ఉందని, నిజంగా ఉంటే ఎవడు వదిలించుకోగలడు దాన్ని? అహంకారం నిజంగా ఉందా అని అడిగాను. ఉందన్నాడు. అతను నిజంగా ఉంటే ఎవడు వదిలించగలడు? భగవంతుడు వదిలించాడు నిజంగా. నిజమైతే నిజాన్ని భగవంతుడు ఎలా తీయగలడు అసలు? ఇప్పుడు గాలిని చూసి మెటాఫిజిక్స్ లో ఉన్న మాటలు చూసి మీరేమి దాబర పడకుండా, అహంకారం అన్నా మనస్సు అన్నా జీవుడన్నా అన్నీ ఒకటి. ఈ మాటలకు అర్థాలు ఉంటాయి. మనస్సు అన్నా అదే, చిజ్జడి గ్రంథైనా అదే, జీవుడన్నా అదే, అహంకారం అన్నా అదే, అన్ని అదే. ఒకే వస్తు ఒకే తత్వం ఒకదానికి ఈ పేర్లన్నీ పెట్టుకొచ్చారు. అయితే మనస్సు ఆచార్యుల వారు చెప్పింది ఏంటి? దాన్ని నిగ్రహించడం కష్టమని. అయితే నిగ్రహించడం అది ఎలా ఉంటుందో మీరు చూడండి. ముందు మీకు తలంపు వస్తే, ఏదైనా ఒక తలంపు వస్తే మీకు మనసు కనిపిస్తుందా? తలంపు రాకుండానే మనసు కనిపిస్తుందా? ఏదైనా ఒక తలంపు వస్తే మనసు కనిపిస్తుందా? ఆ తలంపు ఏమి మీకు లోపు మీకు ఏది మీకు మీ కళ మీరు చూడలేరు కదా. మీ మనసును మీరు చూడలేరు, చూడలేరు, నాకు చూపించలేరు. మీరు చూడలేరు మీ మనసుని, నాకు చూపించలేరు. అయితే అది మిమ్మల్ని దుఃఖ పెడతాను, అబద్ధం అనేదంటే దుఃఖ పెడతాండి. అది ఇంత దుఃఖం ఏంటంటే ప్రపంచంలో ఎంత దుఃఖమయమే కదా, లోకం ఎంత దుఃఖమయమే కదా. ఈ ప్రపంచం అంతా అశేషమైతే కాదు, దుఃఖంతో కూడుకుందని చెప్పాడు కదా భగవంతుడు కూడా. ఇంత మరి దుఃఖం కనిపిస్తాను కదా, ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తాం? లోపల నుంచి వస్తాం కదా, బయట నుంచి వస్తాం. ఈ గాలి వానలు వస్తున్నాయి, అది పెద్ద వర్షాలు కురిసేస్తాయి, ఎదురు బుద్ధిని యుద్ధం వచ్చి బాంబులు వేసేస్తారు. ఈ బాంబులు వేసిన దానికంటే, గాలి వానలు వచ్చిన దానికంటే, ప్రకృతి వైపరీత్యాల కంటే మీ మనసు మానవులు ఎక్కువ బాధపడితే వాళ్ళ మనస్సులోంచి బాధపడుతున్నారు. ఇది మీరు ఆలోచించండి. ఆ దుఃఖంతో పోల్చుకుంటే తన మనసు పెట్టే దుఃఖం ఎక్కువ అసలు. మీ ఆర్థిక పరిస్థితులు మీకు తీసుకొచ్చే దుఃఖం కంటే, భూకంపాలు పెట్టి తీసుకొచ్చే దుఃఖం కంటే, గవర్నమెంట్ తీసుకొచ్చే దుఃఖం కంటే, ఈ ప్రకృతి తీసుకొచ్చే దుఃఖం కంటే తన మనస్సు ద్వారానే తను ఎక్కువ దుఃఖపడుతున్నాడు మనిషి. అందుకే ఆచార్యులు వారి మనసు నిగ్రహించుకోమంటున్నారు అసలు. ముందు ఈ తలంపు మీ లోపల నుంచి వస్తుందో బయట నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి ఇస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ చూడడానికి రావాలి కదా. లోపల నుంచి వస్తాం తలంపు, అది ఎక్కడి నుంచి రావాలి కదా? ఇది లోపల నుంచి వస్తాను మీరు అందరూ అంగీకరిస్తారో అది ఇందులో అని పేచి ఉండే ఇలా ఆర్గ్యుమెంట్. ఇందులో కోర్టులోకి వెళ్ళే పాయింట్లు ఏమైనా ఉన్నాయా? తలంపు అనేది ప్రతి మనిషికి వస్తుంది, అది లోపల నుంచి వస్తుందో బయట నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. ఈ జడ్జి గారు ఒప్పుకోవాలి, ప్లేడర్లు ఒప్పుకోవాలి, ఏతువాదులు ఒప్పుకోవాలి. ఇందులో నో డిస్ప్యూట్ క్వశ్చన్ లేదు. అయితే అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తానంటే మనలో ఎక్కడి నుంచి వస్తానన్నమాట, సంథింగ్ ఎక్కడి నుంచో వస్తున్నది. అది ఎక్కడి నుంచి వస్తాను మీరు ఎప్పుడైనా చూడండి ఈసారి ఇంటికాడ. ఈ లోపల నుంచి ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుందో మీరు కనుక చూడగలిగితే మీరు నిగ్రహించుకోవడానికి అసలు మనసు లేదు. మనసు ఉంటే నిగ్రహించుకోవడానికి సమస్య వస్తున్నారు, లేనప్పుడు మీరు ఎక్కడ నిగ్రహిస్తారు? నిగ్రహించుకోవడానికి అసలు మీ చిన్న పని చేయడానికి ఇంటికాడికి అరణ్యానికి వెళ్ళిపోవాలి, మీరు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవాలి ఈ పని చేయడానికి. మీ ఇంటికాడ చేయలేరా? కోరిక వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది కోరిక? ఎందుకు వస్తుంది? ఎవరికైనా కోరిక అనేది లేకుండానే తలంపు వచ్చేస్తుందా? కోరికతో సంబంధం లేకుండా కోరుకుంటే తలంపు వస్తుంది. రామచంద్రరావు గారు చదివిన మనస్సుని చెప్పిన మనస్సుని శరీరం రెండు కవర్లు అంటే ఈ నిజం కాదు. ఈ రెండు కవర్లు, ఈ కవర్లు ఈ మనం కాదు. ఈ విషయం మనకు ఎంతకాలం అయితే అర్థం కాదు. ఈ రెండు కవర్లు ఎలాగో వస్తానంటే కవర్లు మారుస్తాయి. ఈ రెండు కవర్లు ఎలాగో వస్తాయి? విష్ణు సహస్రనామాలు చదవచ్చు, లేదా రామాయణం చదవచ్చు, భగవద్గీత చదవచ్చు. దేని ప్రయోజనం ఏమిటి? దేనికోసం చదువుతుంది? పూజ చేయొచ్చు, జపం చేయొచ్చు, దేనికోసం చేస్తున్నాము? రమణ స్వామి ఏమని ప్రశ్న అడిగారంటే, మరి అన్ని తలంపులే అంటున్నారు కదా, అన్ని కోరికలే అంటున్నారు కదా, మిమ్మల్ని నేను చూడటానికి వచ్చాను, మరి ఇది కోరికే కదా అన్నాడు. అది భగవాన్ ఏమన్నారంటే, నువ్వు చెప్పిన రైతు ఇది కోరిక, నువ్వు పోగొట్టుకోవలసిన కోరికలు చాలా ఉన్నది, ఒక కోరిక అని నీకు కనిపిస్తానన్నారు. నువ్వు చెప్పింది లేదరగా కరెక్టే, ఇది కోరికలకు రాలేడు కదా. నువ్వు పోగొట్టుకోవాల్సిన తలంపులు చాలా ఉన్నాయి, నువ్వు పోగొట్టుకోవాల్సిన కోరికలు చాలా ఉన్నాయి, చాలా ఉండగా నన్ను చూడటానికి రావడం కోరిక నీ కోరిక కింద కనిపిస్తాను. ఇది ఒకటిని భగవాన్ నేనేమన్నా చెప్పాడు, శవాన్ని కట్టెలు కాలుస్తాయి, శవాన్ని కత్తిలు కాలుస్తాయి. కత్తిలు కాల్చేం చేసి శవాన్ని కాల్చేసే ఉండవు, అవి కూడా కాలిపోతాయి. శవాన్ని ఏం కాలుస్తాయి? కట్టెలు కాలుస్తాయి. కట్టెలకి శవాన్ని పూర్తిగా కాల్చేసి ఈ కట్టెలు కూడా కాలిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ నేను ఉండనే ప్రశ్న కూడా, ఈ తలంపులు వస్తాయి, ఈ తలంపు ఎవరికి వస్తుంది, ఎవరికి వస్తుంది ఎనవా ప్రశ్న చేసుకుంటే, మిగతా తలంపులను కాల్చి ఈ తలంపు కూడా కాలిపోతుంది. ఏదో ఒక నామాన్ని తీసుకుంటారనుకో, రామనామం, కృష్ణనామం, ఏదో శివనామం ఏదో తీసుకుని విపరీతంగా దాని ఎందుకు నామం పెట్టుకుంటారనుకోండి, ఆ గురి పెట్టుకుంటారు, విశ్వాసం పెట్టుకుంటారు, ఆ నామాన్ని నిరంతరం చేస్తుంటారు. ఆ నామాన్ని నిరంతరం చేయగా చేయగా మీకున్న లోపల వచ్చి ప్రకృతి సంబంధించిన తలంపు లోపల నుంచి వస్తున్నాడే, ఆ తలంపులను కాల్చేసి ఆఖరి తాలపు ఆ తలంపు కూడా కాలిపోతుంది. ఇక్కడ ఉండదు ఆ తలంపు కూడా. మీకు ఈశ్వరుడి మీద ఉన్న భక్తి కూడా ఆకలిని పడిపోతున్నారు. ఇంకా ఇప్పటివరకు మిగతా ఆకలిని కాల్చేసి అది పడిపోతుంది. ఏ తలంపులు అయితే మీకు దుఃఖాన్ని తీసుకొస్తున్నాయో ఆ తలంపు లాంటిని కాల్చేసి ఆకలిని ఇది కాలిపోతుంది. ఇంకేది కాలిపోతుంది, అది కూడా తలంపి కదా. మీరు ప్రార్థన చేసుకోవడం కూడా తలంపే, విష్ణు సహస్రనామాలు చదవడం కూడా తలంపే, పూర్తి చేసుకోవడం కూడా తలంపే. అయితే ఇంటి పెట్టకూడదు. ఇంకొక లోపల మనం బంధించే తలంపుల్ని నాశనం చేయడం కోసం ఏర్పాట్లు చేశారు. మరి కానీ ఆఖరి మిగిలిపోతారు. సత్పురుషుడు అంటే ఎవరు? సత్వార్థం తెలుసుకున్నాడు సత్పురుషుడు. మీలో ఉన్న సత్య వస్తువు ఎవరిలో, ఎవడైతే తనలో ఉన్న సత్య వస్తువుని దర్శించాడో వాడు సత్పురుషుడు. భగవాన్ చెప్పారు, ఆహార నియమం చెప్పారు, ప్రాణాయామం చెప్పారు, సత్సంగం చెప్పారు, అతిగా నిద్రపోవద్దన్నారు, అతిగా తిండి తినవద్దన్నారు. అతిగా నిద్రపోవద్దన్నారు, అతిగా తిండి తినవద్దన్నారు. నిద్రలో, నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చేసి స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనసు నిగ్రహించదంటే అన్ని విషయాల్లోనే, అన్ని విషయాల్లోనే జాగ్రత్తగా ఉన్నాడు మనసు నిగ్రహించగలడు కానీ లేకపోతే నిగ్రహించగలడు. ప్రకృతిని జయించాలంటారు. ప్రకృతిని జయించడం అంటే పంచభూతాలను జయించమని ఏమండి, ఎంత ప్రకృతిని జయించాలంటారు అనుకున్నాం. ప్రకృతిని జయించడం అంటే మీరేం అర్థం చేసుకుంటున్నారు అసలు? ఈ పంచభూతాలను జయించమని అయితే రావణాసుడు చెప్పినట్టు గాలి మీదట, అగ్నిహోత్రము మీదట, వర్షం కురమంటే కురు విశ్వడు, మానేమంటే మానేసిగట రావణాసుడు. అంటే రావణాసుడు కూడా జ్ఞానినే, వర్షం రమ్మంటే వచ్చిదట, పమ్మంటే పోయిదట, గాలి వేయమంటే ఇచ్చిదని పంచిపోతాలు కూడా జరిపి అని రామాయణంలో ఉన్నాయి. ఏమేమి అయితే పంచిపోతాడు రావణాసురుడు గెలిస్తే రావణాసురుడు కూడా జ్ఞానమే. ప్రకృతిని జయించి, ప్రకృతి అంటే ఏంటి? మీరేం అర్థం చేసుకుంటున్నారు ప్రకృతిని జయించడం అంటే? మన మనస్సే ప్రకృతి. మన మనసే ఈ మనస్సును జయించినవాడు జ్ఞానం అవుతాడు. ఇదే ప్రకృతి. ప్రకృతి ప్రకృతిని దాటం అంటే మనసును దాటం. ప్రకృతిని దాటం అంటే మన మనసును దాటమే మన ప్రకృతిని దాటం. ఎవడైతే తన మనసును దాటి లేడో వాడు జ్ఞానం అవుతాడు. ఎవడైతే తన మనసును మింగాడో వాడు జ్ఞానం అవుతాడు. మీ మనసును మీరు మింగండి, మీరు జ్ఞానం అవుతారు. ఇంకా శాంతి సముద్రం లోపల ఉండి ఆనంద సముద్రం ఉండి మనసు అడ్డొస్తాం. ఆ శాంతి సముద్రానికి, ఆ శాంతి సముద్రం మన అనుభవం మనలో ఉన్నప్పటికీ మన అనుభవానికి మన చేతికి అందకుండా చేస్తుంది. కాబట్టే ఆచార్య వారు మనసు నిగ్రహించుకుంటున్నారు, లేకపోతే ఎందుకు నిగ్రహించుకుంటారు? ఆ శాంతి సముద్రం ఇతని కోసం, మన కోసం కనిపెట్టుకున్నట్టు ఎప్పుడైతే ఇతనికి అనుభవం ప్రసాదిందామో ఈ మనసు అడ్డొస్తాం. ఎవరి మనస్సు? నా మనస్సు నాకే అడ్డొస్తాం. అందుకే జీవించమంటున్నారు ఆచార్యులు. ఎప్పుడు ఈ బిడ్డ మన దగ్గరికి వస్తాడో వాడికి శాంతి ప్రసాదిందాం. ఇవన్నీ ఉన్నాయని చెప్పారు భగవాన్, చెప్పారు శాస్త్రాలు, చెప్పిన పురాణాలు చెప్పిన శ్రద్ధ ఉండాలి కదా. నేను ఎవరైనా సినిచారు కదా, ఎఫర్ట్ చేస్తున్నారా, ప్రయత్నం చేస్తున్నారా? ఈ కాలాన్ని ఎప్పుడైనా కీర్తి సంపాదించుకోవడానికో, ధనం సంపాదించుకోవడానికో, లేకపోతే చదువులు చదువుకోవడానికి ఖర్చు పెడుతున్నాడు. కానీ మనస్సును గ్రహించుకోవడానికి ఎంత కాలం ఖర్చు పెట్టినప్పుడు మనకి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అనుకున్న వయసు, ఈ 20 సంవత్సరాల వయసులో మనం విద్య సంపాదించుకోవడానికో, లేకపోతే డబ్బు సంపాదించుకోవడానికో, లేకపోతే కీర్తి సంపాదించుకోవడానికో, అధికారం సంపాదించుకోవడానికో, ఈ ప్రకృతి కొట్టిపోయి ప్రకృతి గర్భంలో కాలగర్భంలో కలిసిపోయి మనం సంపాదిస్తున్నాం. కానీ మనం నిజంగా మనస్సును నిగ్రహించడం కోసం మన జీవితంలో ఎంత కాలం ఖర్చు పెట్టాం? మీరు బిల్లులు మీరు చేసి చెప్పండి. ఇక్కడ ఎవరైనా క్షణాన్ని కానీ, మీ కాలాన్ని కానీ, మీ మనస్సును నిగ్రహించుకోవడానికి చెప్పండి మీరు ఖర్చు పెట్టారు. తలం తిండికి వస్తుంది మనస్సు మీరైనప్పుడు ఇంకా నిగ్రహించుకోవడం ఏంటి? అసలు మనస్సు మీరు కాదు కాబట్టి నిగ్రహించుకోమంటున్నారు. మనస్సే నిజంగా మీరైతే నిగ్రహించుకునే సమస్య ఉందంట అసలు. అసలు అందులో అసలు టికెట్గా ఉంటాయి పాయింట్స్. మీరు బాగా ఆలోచించండి. మనస్సు మీరు కాదు కాబట్టి దాన్ని నిగ్రహించుకుంటున్నారు. నిజంగా మీరు మనస్సు అనుకోండి, దాన్ని నిగ్రహించి నిగ్రహించింది మీరు నిజంగా అయినప్పుడు నిగ్రహించుకునే సమస్య ఉండదు. ఎవరు తెలియడానికి 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆత్మక అసలు ఆత్మక వయసు ఉందండి. అసలు ఆత్మక వయసు ఉంది, ఎప్పుడు ఉంది దానికి వయసు ఏంటి? అసలు భగవంతుడు ఏం చెబుతున్నాడు? ఉన్నది ఒకటే వస్తూ అంటున్నాడు. ఆత్మ ఉందని చెప్పలేదు భగవంతుడు గీతలు. ఆత్మ ఒకటే ఉందని చెప్పాడు. ఆత్మ ఒకటే ఉందండి. ఎన్ని అబద్దాలని తెలుస్తున్నాయి కదా, శరీరం మనస్సు కూడా అబద్దాలని తెలుస్తున్నాయి కదా. ఆయన నిజమనే చెప్పి ఒకటిగా ఉంటుందా, మూడుగా ఉంటుందా? మీరు చెప్పింది నిజమే, మీరు చెప్పింది నిజం అంటేండి. ఆరు చెప్పింది నిజం. నిజమనే చెప్పి ఒకటిగా ఉంటుందా? ఎక్కడైనా మీరు లోకంలో నాలుగుగా ఉంటుందా, మూడుగా ఉంటుందా? ఇది ఓట్లు సంపాదించే ఎలక్షన్ ఇది. మీ అందరూ మీరు అందరూ చెప్పిన నిజాన్ని ఓట్లు ఎంచుకోవడానికి, మీ అందరూ చెప్పిన నిజం అంటానికి ఇది నిజం అనేది ఎలా ఉంటుంది అసలు? మీరు మనసులో అనుకునే వాటికి నిజం కాదు. కానీ అది అబద్ధం నిజాన్ని సూచించగలరా? ప్రశ్న అర్జునుడు కూడా అడిగాడు గీతలు. ఇప్పుడు ఆచార్య గారు అడిగిన ప్రశ్న ఏమిటి? మనస్సు నిగ్రహించడం చాలా కష్టం కదండి స్వామి అని అడిగితే, కష్టమే అవటాన్ని కష్టమే కానీ నిగ్రహించవచ్చు. ఎలా నిగ్రహించు? అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల నిగ్రహించవచ్చు. భగవంతుడు చెప్పాడు దీని సమాధానం. నిగ్రహించడం అనేది కష్టమే. గాలిని పట్టుకోవడం ఎంత కష్టం, మనసు నిగ్రహించుకోవడం అంతే కష్టం. కానీ నిగ్రహించవచ్చు అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల నిగ్రహించవచ్చు అని భగవంతుడి గీతలో చెప్పాడు. ఈ మాటను చూసి మనం కంగారు పడుతున్నాం. వైరాగ్యం అంటే మనకేదో మామూలుగా ఏదో చంద్రకా పత్రికందో, మామూలుగా ఉసిరికాయ పత్రికందో ఉంది. ముందు చెప్పాడు వైరాగ్యం వల్ల అభ్యాసం నిగ్రహించవచ్చని. మనలో ఎవరైనా వైరాగ్యం ఉన్నవాడు ఉన్నారా? వైరాగ్యం ఉన్నవాడు మనసు నిగ్రహించవచ్చని భగవంతుడు చెప్పాడు అర్జునుడికి సమాధానం. వైరాగ్యం అనేది ఎలా ఉంటుంది మీరు చెప్పండి. మనిషి మీరు అలా మాటతో పైకి గుర్తు చేస్తాడు భగవంతుడు. వైరాగ్యం అనేది ఎలా ఉంటుంది మీరు ఎవరైనా చెప్పండి. వైరాగ్యం వల్ల మనస్సు నిగ్రహించవచ్చు అని భగవంతుడు చెప్పాడు. అది మీకు ఎంతవరకు అర్థమైంది ఆ వాక్యం? ఏమండి నిజంగా కనుక మనకు వైరాగ్యం అని నిగ్రహించవచ్చు అని చెప్పాడు. నిజంగా మనకు వైరాగ్యం ఉంటే అసలు మనస్సు ఎందుకు కదులుతుంది? మనస్సు కదులుతుంది మనకు వైరాగ్యం లేదని అర్థమైపోతుంది కదా. నిజంగా మనకు వైరాగ్యం ఉందనుకోండి, అలా మనస్సు చెల్లించదు కదా.
వైరాగ్యం లేక మనశ్చరిస్తుంది. నిజంగా మనకు వైరాగ్యం ఉంటే మనస్సు ఇంకా కంట్రోల్ చేయడం సమస్య ఏంటి? అసలు ఏ మనస్సు అటు ఇటు కదులుతుంటే దాన్ని నిగ్రహించాలి. అసలు మనస్సుకు చలనం లేదనుకో నిగ్రహించుకునే సమస్య ఏమి సమస్య లేదు. అసలు వైరాగ్యం ఉంటే మనస్సు కదలే కదలదు. అసలు ఇంకా నీకు ఎవరు నిగ్రహిస్తారు? మీరు నా మనసు, మీ మనసు ఎప్పుడైనా కదులుతుందా? నా మనసు ఎప్పుడైనా కదులుతుందా? మీ మనసు ఎప్పుడైనా కదులుతుందండి? వైరాగ్యం లేనంటే అర్థం. వైరాగ్యం నిజంగా ఒక మనిషి కనుకుంటే వాడి మనసు చెల్లించడం కదలదు. ఇక నిగ్రహించుకోవడానికి వాడే వాడికే ఉంది. అసలు మనస్సు చెరిస్తంటే నిగ్రహించడం. అసలు మనస్సు అసలు రోగమే లేనోడికి మందు ఎందుకు కష్టాలు? ఎందుకు భగవంతుడు చెప్పింది నేను సమాధానం వైరాగ్యంతో మనసును జయించొస్తున్నాడు. అది వైరాగ్యం అంటే మనస్సే కదా. అంటే మీరు ఏమనుకుంటున్నారు వైరాగ్యం అంటే దాన్ని తక్కువ స్థాయిలో తీసుకొస్తున్నారు వైరాగ్యాన్ని. వైరాగ్యం జ్ఞానంతో సమానం. భగవాన్ అదే అడిగారు, మీరు ఎంతకాలం మనస్సును నిగ్రహించుకోవడానికి మీరు ఎంతకాలం యోగాభ్యాసం చేశారని భగవాన్ అడిగారు. నాకు వినియోగం ఎప్పుడు యోగాభ్యాసం చేయడానికి? నాకు వినియోగం ఉంటే యోగాభ్యాసం చేస్తాను. నాకు అది వినియోగం ఎప్పుడుంది యోగాభ్యాసం చేయడానికి? మీరు భక్తిగా ఎంతకాలం ఉన్నారు? నాకు అసలు విభక్తి ఉంటే కదా భక్తి. విభక్తి ఉన్నవాడికి భక్తి కానీ విభక్తి లేని వాడికి భక్తి ఏంటి? వినియోగం ఉన్నవాడికి యోగం, విభక్తి ఉన్నవాడికి భక్తి. నాకు విభక్తి లేదు అంటే భక్తి అక్కర్లేదు, వినియోగం లేదు నాకు యోగం అక్కర్లేదు. నాకు నిగ్రహించుకోవడానికి ఉంటూ మనస్సు అంటూ లేదా? మీ మనసునేమో ఉండమంటే తోడు పడి ఉండమంటే ఉండటం లేదు. నా మనసును కదలమంటే కదలటం. మీ భగవాన్ చెప్పిన మాట, మీ మనసును తోడు పడి ఉండమంటే ఉండలేదు, నా మనసుని కదలమంటే కదలటం. మీరు చిన్న రహస్యం మీ గుండెల్లో పెట్టుకోండి. మీ మనస్సులో ఏ దోషం లేదనుకోండి. అసలు అనుకోండి కానీ చెప్పండి, అదే ఆత్మకారం అనుకోండి. మీ మనస్సులో అసలు కీర్తిస్తు కూడా దోషం లేదనుకోండి, అదే ఆత్మకారణం. ఆత్మని సరిగ్గా నదిని సముద్రంలో కలిసినట్టు అది ఆత్మలు అయింది. అది ఏమాత్రం కీర్తిస్తు దోషం ఉన్నట్టు ఉండలేదు. బయటకు వచ్చేస్తాం. నిజమైన వీరుడు ఎవడంటే మనస్సును జయించిన వాడే నిజమైన వీరుడు అన్నారు. ప్రపంచాన్ని జయించిన వాడికంటే తన మనస్సును జయించిన వాడు తన గొప్పవాడు అన్నారు. ప్రపంచం జయించిన వాడికి ఏం కలిసి వస్తుంది? ఏం కలిసి వీరుడు వస్తుంది? చివరికి అలెగ్జాండర్కి ఏమి వస్తుంది? అలెగ్జాండర్ ఎన్నో దేశాలు జయించాడు, పేరు దేని కనపడలేదు వాడికి. ఏం సాధించినట్టు వాడికి దుఃఖం తప్పలేదు. ఇన్ని దేశాన్ని జయించిన తర్వాత దుఃఖం తప్పలేదు వాడికి. మనం ఏం సాధించామన్నాడు? ఏం కనపట్టలేదు వాడికి. దుఃఖం మిగిలించి వాడికి అప్పుడు ఏం చూశాడంటే, వాడు మరణించినప్పుడు ఈ రెండు చేతులు మామూలుగా శరీరం అంతా కప్పెట్టేమన్నాడు భూమిలో, రెండు చేతులు బయటకు ఇచ్చిపెట్టేమన్నాడు. శరీరం అంతా భూమిలో పెట్టేమన్నాడు, ఈ రెండు చేతులు మటుకి బయటకు ఇచ్చిపెట్టేమన్నాడు. అంటే ఏంటి? అలెగ్జాండర్ చక్రవర్తి అంటే వాడు చేతులు ఏం కనపడతలేదు. ఎన్నో దేశాలు జయించాడు, చివరికి బూడిది మిగిలిందాడు. దుఃఖం తప్పదు. సంపాదించిన దేశాలు వాడికి ఉన్నాయంటే అడుగులేదు. చివరికి దుఃఖం మిగిలింది వాడు. అంటే ఏమిటి చివరికి వాడు అంటే, వాడి మనస్సును కనుక వాడు జయించుంటే వాడి జ్ఞానం ఎదురు సుఖానుకుంది. అంటే లోకాన్ని జయించిన వాడు కంటే తన మనస్సును కాను జయించిన వాడు వాడు నిజమైన వీరుడు. మనస్సు మీకు అడ్డస్తామని మీరే ఎంతమంది తెలిసింది? ఇంతవరకు మీరు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు మీరు చదివారు, పెద్దల సహవాసం చేశారు. మీరు సుఖపడటం కోసం, మీరు శాంతి పొందడం కోసం మీ మనస్సే మీకు అడ్డస్తామనే విషయం మీకు ఎంతవరకు తెలుసు? వారు చాలా దూరం వెళ్ళిపోయిన అక్కడ తపస్సు చేసుకుంటున్నారని చెబుతారు మామూలు మాట సందర్భంగా. ఏంటి ఏం చేస్తున్నారు తపస్సు? ఏం చేస్తున్నారు తపస్సు అంటే ఏంటి అసలు? వారు చాలా దూరం వెళ్ళిపోయారని ఎక్కడో ఉంటున్నారు తపస్సు చేసుకుంటున్నారు. ఏం తపస్సు అంటే ఏంటి? మనం ఈ మనసును విడిచిపెట్టేసి అహంకారాన్ని విడిచిపెట్టి తపస్సు చేయటం ఏంటి? తపస్సు అంటే ఏంటి? నా మనసును విడిచిపెట్టేసి అహంకారాన్ని విడిచిపెట్టి తపస్సు చేసిన ఎలా నాకు ఎలా ఫలితం వస్తుంది? నేను ఎలా గట్టెక్కుతాను అనుకోండి, లేదా కృష్ణ భక్తుడిని అనుకోండి, ఆ రామభక్తుడికి వాడికి నిర వాడి దేహం వాడి మనసు జ్ఞాపకం వస్తుంది, లేదా రాముడు జ్ఞాపకం వస్తున్నాడు వాడికి? నాకే రామభక్తుడిని అనుకోండి. నిజంగా నా మనసు నా దేహం జ్ఞాపకం రావడం నాకు రాముడి జ్ఞాపకం రావాలి. అయితే నాకు నా మనస్సు నా దేహం జ్ఞాపకం వస్తుందో రాముడి జ్ఞాపకం వస్తుంది. ఇక మీరు భక్తులు కూడా ఉన్నది పరిశీలించుకోండి. రామభక్తుని అయితే నాకు రాముడే జ్ఞాపకం రావాలి. లేదా నా దేహం నా మనస్సు నాకు జ్ఞాపకం వస్తాను, నేను రామ భక్తి నిలబడతాను, నా దేహానికి భక్తుంది, నా మనస్సుకు భక్తుంది, లోకానికి భక్తుంది. నా దేహానికి నేను భక్తుంది కాబట్టి నాకు అసలు దేహం జ్ఞాపకం వస్తాను, రాముడి జ్ఞాపకం రావటం లేదు. రాముడు రామ భక్తుని వచ్చిన రాముడే జ్ఞాపకం రావట్లేదు, నా దేహం ఎందుకు జ్ఞాపకం వస్తాను? కొంతమంది కోరికలు లోపల పెట్టుకుని భగవంతుని ప్రార్థిస్తారు, నేను తప్పని నేను చెప్పనది. లోపల కోరికలు పెట్టి వీడు భగవంతుని ప్రార్థిస్తాంటే వీడు కోరికలకు భక్తిగా లేదా భగవంతునికి భక్తిగా? నాకేదో కోరిక ఉంది, ఆ కోరిక నెరవేర్చుకుని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటే కోరిక నెరవేర్చుకుని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా అంటే నా కోరిక నేను భక్తున్నా లేదా భగవంతుడికి నేను భక్తున్నా? ఈ కామన్ సెన్స్ పాయింట్ మీరు పెద్ద దీని గురించి పెద్ద ఎనర్జీ కూడా వేస్ట్ చేయక్కర్లేదు. ఈ సూక్ష్మంగా ఆలోచించండి, నాకేదో కోరిక ఉంది, నేనెవరు అరుణాచలేశ్వరునో లేకపోతే రామునో కృష్ణునో యేసు కృష్ణునో అలానే ప్రార్థిస్తున్నాను, ఆ కోరిక నాకు నెరవేర్చమని. ఆ కోరిక నెరవేర్చమని నేను ప్రార్థించేటప్పుడు నా కోరిక నేను భక్తున్నా లేకపోతే ఆ దైవానికి నేను భక్తున్నా? నా కోరిక నేనే భక్తుని తెలుస్తాను కదా. ఇక్కడ మీరు ఆలోచించాలి, సరే నా కోరిక ఆ దైవం నెరవేరుస్తాడు అనుకోండి, నెరవేరుస్తాడు కొన్ని కాదని ఎంతమందికి నెరవేరుస్తున్నాడు కదా, కోరికలు కూడా కొంతమందికి నెరవేరుస్తాడు. తర్వాత నేను ఎంతకాలం సుఖపడతాను? నాకున్న కోరిక నెరవేరిపోతుందండి, నేను ఎంతకాలం సుఖపడతాను? నా కోరిక నెరవేరినప్పుడు కూడా నేను సుఖంగా ఉన్నా, నాకేదో కోరిక నెరవేరిందండి, ఒక గంట రెండు గంటలు రెండు రోజులు మూడు రోజులు నేను సుఖంగా ఉంటాను, ఆ సుఖం అప్పుడు ఎక్కడి నుంచి వస్తాను? ఆ దేవుడు ఇస్తున్నాడు నాకు ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తున్నాడు? నా కోరిక నాకు డబ్బు కావాలి, ఇప్పుడు లక్ష రూపాయలు నాకు డబ్బు కావాలి, ఎవరో తెచ్చిన లక్ష రూపాయలు చేతులు పెట్టారు, చాలా శాంతిగా ఉంది, ఆనందంగా ఉంది అంటే మీరు ఇచ్చిన కాగితాలు నాకు శాంతిని తీసుకొస్తాను, లేదా శాంతి నాకు ఎక్కడి నుంచి వస్తాను? మీరు ఎప్పుడు ఆలోచించారు? మీరు మీ కోరిక నెరవేరినప్పుడు కూడా మీకు సుఖం ఎక్కడి నుంచి వస్తాను? మీకు అప్పుడు కోరిక నెరవేర్తనే కదా, నెరవేరినప్పుడు ఆ సుఖం మీకు ఎక్కడి నుంచి వస్తాను? మీరు ఎప్పుడు ఆలోచించారు? మీరు ఈ మనస్సు మనస్సు అంటారు చూశారు, ఈ మనస్సు దాన్ని పుట్టింటికి వెళ్తాను అప్పుడు మీ కోరిక నెరవేరినప్పుడు, ఆ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆత్మకు సంబంధించిన సుఖం మీకు రిఫ్లెక్ట్ అవుతాను, అబ్బా ఎంత సుఖంగా ఉందని ఎంత ఆనందంగా. ఇంకా ఈ మనస్సు పుట్టింది కదా, ఆ టైంలో అలా ఉండేటప్పుడు కొంతసేపు ఒక నిమిషం రెండు నిమిషాలు గంట రెండు గంటల రోజుకి శాంతి అంటే మనస్సు ఏమవుతాను అంతర్ముఖం అవుతాను, ఇప్పటికీ మీ కోరిక నెరవేరండి. ఆయన అంతర్ముఖమైన గంట సేపు రెండు గంటల సేపు ఎంతో శాంతిగా ఉన్నట్టునండి, కానీ మళ్ళీ బయటకు వచ్చి నిద్రం చేస్తున్నారు. మీకు శాంతిగా ఉందనుకున్నప్పుడు ఆనందంగా ఉందన్నప్పుడు కూడా ఆత్మ నుంచి వస్తుందని అసలు అక్కడే ఉండదు, ఆ లోకంలో అసలు శాంతి లేదు ఆనందం. దాన్ని కుండేటి కుండేటి కుమ్మందనుకోండి, లావుగా ఉంటుందో సన్నంగా ఉంటుందో ఏం చూస్తారు? కుండేటికి అసలు కుమ్ము లేదు, కుండేటి కొమ్ములు ఉండవు. అది లావుగా ఉందా సన్నంగా ఉందంటే అసలు ఏంటంటే లావు ఏంటి సన్నం ఏంటి? అది జ్ఞానికి ఏంటి శరీరం లేదు, మనసు లేదు, ప్రపంచం లేదు. వ్యక్తి ఉంటే జయించే సమస్య, లోకం మనస్సు శరీరం వాడు లేదు, దేని జయిస్తాడు వాడు? అసలు తనకంటే వేరు చేయదని ఉంటే అక్కడ జయించటం, తనకంటే వేరుగా ఉంటే దుఃఖం తప్పదు వాడికి, తనకంటే వేరుగా తనకు ఏదైనా కనిపిస్తా అంటే దుఃఖం తప్పనిసరిగా వచ్చేస్తుంది, వయసు ఉన్న చెప్పి దుఃఖం వచ్చేస్తుంది మనిషికి తప్పలేదు. తనకంటే వేరుగా లేనప్పుడు దేని చేస్తాడు అసలు? లోభాన్ని నిగ్రహించుకోమని చెప్పాడు భగవంతుడు, లోభాన్ని నిగ్రహించుకోమని చెప్పాడు, అది నిగ్రహించుకోకపోతే నువ్వు నరకంలో పడతా ఉంటున్నాడు. అవి ఎందుకు నిగ్రహించుకోవాలి నేను? ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నరకం స్వర్గం వదిలేండి, అది చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు నరకానికి స్వర్గానికి ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఏంటి ఇప్పుడు నాకు ఇమీడియట్గా వచ్చి నాకు సమస్య ఏంట? భగవంతుడు ఏం చెప్పాడంటే నువ్వు క్రోధాన్ని నిగ్రహించకపోతే, లోభాన్ని నిగ్రహించకపోతే, కామాన్ని నిగ్రహించకపోతే, ఇవన్నీ కామాన్ని గేట్లు, ఇవన్నీ నరకంలో పడతావు, నరకానికి గేట్లు అని చెప్పాడు. ఇవన్నీ కామం క్రోధం లోభం నరకానికి గేట్లు అని చెప్పాడు. సరే చచ్చిపోయిన తర్వాత కదా గొడవ, ఏమీ ఉన్నాయా లేదా? మనందరం యువతివాదులు అంటే మెరుపుడు నిగ్రహించుకోవాలి నేస్తారు. భగవంతుడికి చెప్పి నేను చెప్పంటే నరకానికి తీసుకెళ్తాయి కాబట్టి వదిలేదు, మనం చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళింది ఒక లేదేమో నరకం. నువ్వు బతుకున్నాళ్ళు చెప్పిన చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తామండి, బతుకున్నాళ్ళు చెప్పిన ఉండొచ్చు. అమెరికాలో ఏం జరుగుతుంది, రష్యాలో ఏం జరుగుతుంది, ఇంగ్లాండ్లో ఏం జరుగుతుంది, హైదరాబాద్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటుంది. మీకు ఆత్మను అన్వేషణ చేయటం మానసిక ఏం జరుగుతుంది, పేపర్లో ఏం రాచర్యాలని తెలుసుకోవాలంటుంది. ఇదే పెద్ద మా ఏం జరుగుతుంది, ఎక్కడ చూసినా లోకంలో రాకద్వేషం. మీరు ఏ పేపర్ చదవండి, లేదా రేడియో వినండి, ఏ రేడియో వినండి, ఏ పేపర్ చదవండి, రాగద్వేషాలు తప్పించి మీకు ఏమైనా పేపర్లో కనిపిస్తున్నాయి. లోకం నిండా ఉన్నది రాగద్వేషాలు తప్పించి మీకు అందులో ఏమైనా విజ్ఞానం కనిపిస్తుంది. మీ మనస్సు అంతర్ముఖయ్యే పాయింట్లు మీకు ఏమైనా అందులో కనిపిస్తున్నాయి. ఎవరు ఎవరో భక్తులు వచ్చన్నాడు, మీరు చాలా గొప్పవారన్నారు, మనకైతే సంతోషం, మనకైతే సంతోషం. ఇద్దరు ఉంటే ఒకడు గొప్పవాడు ఒకటి తక్కువవాడు అవుతాడు. ఇద్దరు ఉంటే అసలు ఉన్నది ఒకటే వస్తే గొప్పవాడు ఏంటి తక్కువవాడు ఏంటి? గీటి ఇక్కడ ఒకటే ఉందని, ఒక గీటే ఉందని, పెద్ద గీటే చిన్న గీటి అంటే ఎవరు చెబుతాడు దానికి? అలా ఉన్నది ఒకటే గీటు, ఒక గీత ఉంది ఇక్కడ, అదే పెద్ద గీత చిన్న గీత అంటే ఏమని చెబుతాడు? ఉన్నది ఒకటే. భగవాన్ అడిగింది ఏంటి, మీరు చాలా గొప్పవారండి, చాలా గొప్ప వ్యక్తి అన్నారు ఎవరు భగవాన్. అవి భగవన్ అన్నారు, నన్ను గొప్ప నన్ను గొప్ప వ్యక్తి నువ్వు చెబుతున్నది, ఈ మాట వారు నీకు కలిసి వచ్చింది ఏంటంటే, నేను నిజంగా గొప్పవాడు అనుకో, మాట వరుస అనుకో, నువ్వు బాగుపడింది ఏంటన్నాడు, నీకు కలిసి వచ్చింది, నేను చాలా గొప్పవాణయ్యా అనుకో అనుకో, నేను నీకు కలిసి వచ్చింది, నీ పట్టరాలు మాట్లాడి. రాముడు గొప్పవాడు, దశరథుడు కొడుకు చాలా గొప్పవాడు, వసుదేవుడు కుమారుడు, వాసుదేవుడు గొప్పవాడు, అలగమ్మాల కొడుకు రమణస్వామి చాలా గొప్పవాడు. ఏంటి మనకు కలిసి వచ్చేది ఏంటి? వాళ్ళు సుఖపడ్డారు, వాళ్ళు శాంతిని పొందారు, మనకు కలిసి వచ్చేది ఏంటి? ఇక్కడ మనం ఎందుకు కూర్చున్నట్టు, ఎంత దూరం ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఎవడు ఐఏఎస్ రాశాడు, పేటవాడు ఉన్నాడు, కలెక్టర్ ఉద్యోగం చేస్తారు, మనకి మన మాట ఏంటి? మన సమస్య వదిలేస్తున్నాం మనం. అదే రమణస్వామి అడిగి, నేను చాలా గొప్ప అని నువ్వు చెబుతున్నావు, నువ్వు చెప్పింది నిజం అనుకున్నా మాట వరుస, ఏమి దీనివల్ల నీకు కలిసి వచ్చేది ఏంటి? నువ్వు పొందేది ఏమిటి? అంటే భగవాన్ ఏమన్నారు, ముందు ప్రతి మనిషి కూడా తానెవడో తాను తెలుసుకోవడానికి ప్రయత్నించారు, తానెవడో తాను తెలియనప్పుడు ఎవడో గొప్ప వాడికి వీడికి కలిసి వచ్చింది ఏమిటి, వీడు సుఖపడేది ఏంటారు? బీమారంలో ఎవరి దగ్గర 10 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు మన దరిద్రం పోతుందా? చాలా మంది మన మతం పేరు మీద విజ్ఞానానికి దూరం అవుతున్నామని నా ఉద్దేశం. విజ్ఞానానికి ఎప్పుడు మీరు దూరం అవ్వద్దు, హేతువాదానికి కూడా దూరం. అసలు నన్ను అడిగితే ప్రపంచంలో ఈ మతాలన్నీ పుట్టాక మంచి కంటే చెడ్డ ఎక్కువ జరిగింది ప్రపంచం. ఈ మతాల మీద అనేక పూర్వం అనేక యుద్ధాలు జరిగినాయి, అనేక రక్తం ప్రవహించింది. ఈ మతాల పేరు మంచి కంటే చెడ్డ ఎక్కువ జరిగింది మతాల పేరు. పేటీ పెట్టుకుంటాడు, విష్ణు గొప్పవాడు, విష్ణు భక్తులు, శివభక్తులు, శివుడు గొప్పవాడు, శివభక్తులు, ఏం గొప్పవాడు ఆడుకో, వీళ్ళ కలిసి వచ్చింది ఏంటి? దానికి బానిసలం మన మనస్సుకు, బానిసలం మన దేహానికి, బానిసలం ఈ బానిసత్వం నుంచి మనం విడుదల పొందలేదు. మనకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తున్నాడు? బంధువులకు బానిస, బంధువులకు బానిసలు, దేహానికి బానిసలు, మన మనస్సుకు బానిసలు, లోకానికి బానిసలు. కొంతమంది అంటూ ఉంటారు మాకు ఇష్టమే కానీ ఏమైనా ఎవరని ఏమన్నా అనుకుంటారేమో అని భయమేస్తుందండి. కొంతమంది ఏదైనా పని చేయడానికి మాకు చేయడానికి ఇష్టమేనండి, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో భయం. అంటే ఎవరైనా ఏమనుకుంటే వాళ్ళ లోతులకు బానిసలు, తన మనస్సు బానిసత్వంలో ఉంది. బానిసత్వం మనిషి స్వతంత్రంగా రావటం అసలు, స్వతంత్రం లేకపోతే సుఖం ఎలా పడతాడు అసలు? జపం చేయమన్నారు, విష్ణు సహస్రనామాలు చదవమన్నారు, లలిత సహస్రనామాలు చదవమన్నారు, ఈ నామాలని చదవమన్నారు. ఇవన్నీ ఎందుకు పెట్టేవాల్సింది శాస్త్రం? మనస్సును గ్రహించుకోవడం కోసం, అంటే మనస్సు శుచి కోసం. అంటే రోజు మనం శరీరానికి స్నానం ఎలా చేస్తున్నామో ఈ పూజా జపం మనస్సుకు స్నానం చేస్తున్నాం. నీళ్లతోటేమో శరీరంతో స్నానం, శరీరానికి స్నానం చేస్తున్నాం. ఈ ప్రార్థనతోటేమో మనస్సుకు స్నానం చేయడం. కనిపించాడని, విష్ణు కనిపించాడు, దేవి కనిపించడం అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు నిజం అనుకున్నాం, కనిపించవచ్చు రైతు. ఏంటి దానివల్ల నీకు కలిసి వచ్చింది ఏంటి? నీకు కనిపించిన దేవుడు మీ దగ్గర ఎంత కూర్చుంటాడు?
అవును కనిపించాడు నిజం అనుకున్నాం. నీకు కనిపించిన దేవుడు అసలు నీ శరీరం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, నీ దేవుడు అని చెప్పింటాడు నీ దగ్గర. కానీ దేవుడు దేనితో చూస్తున్నావు? కళతో చూస్తున్నావు అంతే కదా. ఒక నిజంగా కనిపించాడు నీ కళతో చూస్తున్నావు, నీ కళ్ళు నువ్వు కాదు ఈ దేవుడు నువ్వు కాదు అని భగవంతుడు చెబుతాంటే ఆ కనిపించే దేవుడు ఏం చూస్తాడు? చూస్తావు, చూస్తే నీ ఎంతవరకు సంపడతాడు? నీకు ఏరుగా ఉన్న దేవుడు కనిపించాడండి లోపల అజ్ఞానం. చాలా గొప్ప డాక్టరే కనిపించాడు నాకు, నాకు రోగం ఫాలోజీనా కలిసి వచ్చింది అంటే అసలు కనిపించడం. నాకు గొప్ప డాక్టరే కనిపించాడు కానీ నా అనారోగ్యం అనారోగ్యంగా ఉంది. ఏంటి అతని వల్ల నాకు ప్రయోజనం ఏంటి అసలు? నీకు దేవుడు నిజంగా కనిపించాడు అనుకోండి, నీ అజ్ఞానం పోతుంది. ఇది మీరు ఆలోచించండి, దేవుడు మీకు లోపల అజ్ఞానం ఉన్న కాలం మీరు ఎన్ని జన్మలెత్తిన దుఃఖం వచ్చేస్తాం. దాన్ని ఎవరు మీరు ఆఫ్ చేసుకోలేదు, దుఃఖాన్ని మీరు ఆఫ్ చేసుకోలేదు. లోపల అజ్ఞానం ఉన్నంత కాలం దుఃఖం వచ్చి తీరుతా ఉంటుంది. దుఃఖం ఎంతకాలానికి మీకు వస్తాను అప్పుడు నరకం తప్పదు. ఇప్పుడే చచ్చిపోయిన తర్వాత నరకం ఎందుకు? ఇప్పుడు నరకం అనిపిస్తున్నాం దుఃఖం వస్తుంది. శరీరం పోయిన తర్వాత నరకం ఎందుకు? ఇప్పుడు దుఃఖం వస్తాను నరకం అనిపిస్తున్నట్టు కొంతమంది అంటారు. చచ్చిపోతే బాగుంటే నరకం అనిపించలేకపోతున్నాను అంటారు అనేక మంది. ఏం చెప్పి దుఃఖం ఇప్పుడు వస్తానంటే దుఃఖం ఎప్పుడైతే వచ్చిందో నరకంలో ఉన్నట్టే. ఒక జ్ఞానిని తీసుకెళ్ళి నరకంలో పడేస్తాను కూడా అది వైపు ఉంటుంది నాకు, నరకం కూడా వైపు ఉంటాయి. ఇంకో జ్ఞానిని తీసుకెళ్లి నరకంలో పడేస్తే నరకం కూడా వీడికి వైపు ఉంటుంది, వైపు ఉంటుంది. ఒకళ్ళ మీద ఇస్తుందా ఉంటుంది, ఒకళ్ళ మీద వహిస్తుందా ఉంటుంది. చూడండి అవి పోగొట్టుకోవడం మనసును జీవించాలి. మీరు ఎప్పుడేం చేస్తాడు మీ మనస్సు? ఇంకేపు ఒకళ్ళ మీద ఇష్టంగా ఉంటుంది, ఒకళ్ళ మీద వహిస్తుందా ఉంటుంది, ఒకళ్ళ మీద ఇష్టంగా ఉంటుంది, ఒకళ్ళ మీద వహిస్తుందా ఉంటుంది. ఆ దుమ్ము దురుకుపోవటం మనసును జయించు. నేను సంతోషపరిచే మాటలు నాకు చెప్పాలి, లేదు మీకు ఎతవు కలిగజేసే మాటలు చెప్పాలి. నాకు కావలసిన మీ సంతోషం కాదు మీకు ఎతవు. లోకమంతా స్వప్నం అయినప్పుడు మీకు కనిపించే దేవుడు మనకి స్వప్నంలో భాగం అంటే మన దేహానికే మనం భక్తులం, దేవుడికి భక్తులం కాదు. మన అహంకారాన్ని పెంచే మాటలు చెబితే మనకు సంతోషం ఉంటుంది కానీ మనకు పరమాత్మ తెలుసుకోవడం కూడా ఒకటి ఏదో మంచి మాటలు చెబితే మనకు సంతోషం కాదు. మన అహంకారం పొంగి మాటలు చెబితే మనకు సంతోషం వస్తుంది. ఇంకేత మనకు దేవుడు మనలో ఉన్న పరమాత్మ కంటే మన అహంకారానికి మనం ఎక్కువ ఇష్టం పడుతున్నాం. నేను మీకు నిజం చెబుతాను కూడా మీరు సంతోషించరు. మీకు మనసులో ఏది ఇష్టమో చెప్పి సంతోషిస్తారు, అది అబద్ధమైన సార్. నేను ఒక మాట నిజమైన మాట చెప్పానుకోండి, నేను చెప్పింది నిజమైందని మీరు సంతోషించడం, అది మీలో కొంతమంది నచ్చింది, మీకు నచ్చింది కాబట్టి సంతోషిస్తారు. అది నిజమైనప్పటికీ మీకు నచ్చకపోతే మీరు సంతోషించండి, బాగాలేదు. ఇక మీరు గ్రహించండి, నేను ఒక మాట నిజం చెబితే ఆ నిజాన్ని మీరు మీ మనస్సుకు నచ్చితే అది నిజమైన, అది నిజమైనప్పటికీ మీ మనస్సుకు నచ్చలేదు అనుకోండి, వదిలేస్తాను. ఇంకా ఆ నిజం ప్రధానం కాదు, మీ మనస్సు ప్రధానం. ఇక్కడ మనిషి బానిస అవుతున్నాడు. మీకు నిజానికంటే మీ మనస్సే ముఖ్యం, అహంకారమే ముఖ్యం, మీ దేహమే ముఖ్యం. మన ఆత్మ కేంద్రంలోంచి పని, అహంకార కేంద్రంలోంచి, దేహ కేంద్రంలోంచి, మనస్సు కేంద్రంలోంచి పనిచేస్తున్నాం. ఆత్మ కేంద్రం నుంచి అది పని చేయట్లేదు. మీ దేహాన్ని మరిచి, మీ మనస్సును మరిచి, మీ అహంకారాన్ని మరిచి, మీ వాసులను మరిచి మీ నిజాన్ని ప్రేమించగలరా? మీకు నచ్చకపోతే అది అబద్ధం. అబద్ధాన్ని మీరు పైకి అనపోయి మీకు 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 దాన్ని స్వీకరించరు. మీరు ఇంకే స్వీకరించరు, మీ మనస్సును నచ్చలేదు కాబట్టి. అంటే మీ మనస్సు ముఖ్యం, నిజం ముఖ్యం, మీకు మీ మనస్సు ముఖ్యం. అంటే మనస్సును దాటలేకపోతున్నారు, మనస్సును దాటలేని వాడు జ్ఞానం ఎలా అవుతుంది? 1,00,000 రూపాయలు పెట్టి గుడి కట్టమంటే కడతారు, కానీ ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చొని ఆలోచించమంటే ఎవడో ఆలోచించండి. 1,00,000 రూపాయలు గుడి కట్టేయండి, మా మారిపిల్లి రామాలయం కట్టమంటే కట్టేస్తారు, లేకపోతే ఇంకా తూర్పేటలో విష్ణువాలయం కట్టమంటే కడతారు, ఇంకోసారి శివాలయం కట్టమంటే కట్టారు. ఆ కట్టేవాడిని 2 నిమిషాలు కూర్చొని ఆలోచించమని అంటే తన మనస్సును తను 2 నిమిషాలు నిగ్గరించుకోవడం కంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి శివాలయం కట్టి మనకి ఇష్టం. ఇదే న్యాయం. మీరు ఆలోచించారు అందుకే ఆచార్యవారు ఏమన్నారు, ఇలా ప్రశ్న అంటే ఇలా మంచి సబ్జెక్ట్ వచ్చింది. మనస్సును నిగ్రహించడం మనిషికి చాలా కష్టం అని చెప్పాడు. 1,00,000 రూపాయలే 10 లక్షలైనా ఖర్చు పెట్టి ఒక శివాలయం కట్టమంటే కడతాడు, కానీ 1-2 నిమిషాలు నీ మనస్సు నిగ్రహించుకుంటే అది చేయడా పని. కమిటీలు వేసి విగ్రహాలు వేయించుకుంటున్నాడు. వీళ్ళు విగ్రహాలు వేయకపోతే కమిటీని చెప్పించుకున్న కమిటీ వేసి విగ్రహం వేయండి, ఆ సెంటర్లో ఎక్కడ నా విగ్రహం ఏంటని చెబుతున్నాడు. భగవాన్ ఇంకా 2 సంవత్సరాలకి శరీరం విడిచిపెడతారనుకో ఎవరు చెప్పాడు సంతోషం స్వామి మీ విగ్రహం సాధారణకి ఇంచుమించుగా తయారైపోయింది మెడ్రాసు. విగ్రహం తయారైపోయింది ముక్కు కళ్ళు అన్ని తయారైపోయిన ఇంక తేవటం మెడ్రాసు నుంచి రాత్రిలో మీ విగ్రహం పెడతారట. మీ విగ్రహం తయారైపోయింది అంటే భగవాన్ సంతోషిస్తున్నాడు. ఇప్పుడు అతని ఉద్దేశం నేను చూసి వచ్చాను స్వామి మెడ్రాసులో అప్పుడు తయారు చేసాడు ఆర్టిస్ట్ ఇంకా మెడ్రాస్ నుంచి మూసుకురావటం తిరుగుడు మరి మీ విగ్రహం ప్రతిష్ట ఇస్తారట మరి ఏ రామునుడు రామకృష్ణ రెడ్డి గారి చేత ఎవరి చేత ఏ ముఖ్యమంత్రి గారి చేత మీ విగ్రహం ప్రతిష్టిస్తే మీ విగ్రహం తయారైంది అంటే ఈయన సంతోషిస్తాడని నా భక్తుల ఉద్దేశం భగవాన్ అన్నారట. అవును మరి రాతి మనుషులకు రాతి విగ్రహాలు ఉండాలి. అవును మరి రాతి మనుషులకు రాతి విగ్రహాలే ఉండాలి. దేవుడు అంటే ఎవరికి ఇష్టం లేదు? రాతిలోని దేవుని చూడటం ఇష్టం రాతి మనుషులు. ఆ శివుడు నిజంగా రక్త మాంసాలతో ఇక్కడికి వస్తే గౌరవించరండి. ఆ విగ్రహంలో చూడటం వీళ్ళకి ఇష్టం. అవును మరి రాతి మనుషులకు రాతి విగ్రహాలే ఉండాలి. మీరు ఒక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఏ మహాత్ముడి దగ్గర కూర్చుంటే మీకు శాంతిగా ఉంటుందో, మీరు ఎవరి దగ్గర కూర్చుంటే మీరు నిగ్రహించుకోవడానికి మీ మనస్సే కనపడదు, మనసు నిగ్రహించుకోవడం అది నిగ్రహించుకోవడానికి మీ మనసు మీకు కనపడదు, వాడే నిద్రమ. మీ కొండ గుర్తు చూస్తున్నాను, ఎవరి సమక్షంలో కూర్చుంటే మీకు శాంతిగా ఉంటుందో, ఎవరి సమక్షంలో కూర్చుంటే అది నిగ్రహించుకోవడానికి మీ మనస్సు అంటూ కనపడదు, వాడే నిజమైన మహాత్ముడు. మీకు ఎంత విద్య ఉంటే ఏమి లాభం అండి, ఎంత ఐశ్వర్యం ఉంటే ఏమి లాభం, ఎంత కీర్తి ఉంటే ఏమి లాభం, ఈ ప్రపంచానికి కిరీటం లేని చక్రవర్తులతో సమానం అయినప్పటికీ, కిరీటం ఉన్న చక్రవర్తి లేనప్పటికీ మీకు ఎంత ఉంటే ఏమి లాభం? మీకు శాంతి లేదు. మీకు చాలా ఐశ్వర్యం ఉందండి, మీ ఐశ్వర్యం మీకు దుఃఖం రాకుండా ఆపు చేయడం లేదు. అప్పుడు ఏంటి ఐశ్వర్యం యొక్క ఉపకారం ఏంటి? అది నేను మిమ్మల్ని అడిగి, మీకు చాలా ఐశ్వర్యం ఉంది, కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, మీ ఐశ్వర్యం మీకు దుఃఖం రాకుండా ఆపు చేయడం లేదు, అప్పుడు ఐశ్వర్యం యొక్క ప్రయోజనం ఏంటి? లేదా మీలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు ఉండొచ్చు, మీ చదువులు మీకు దుఃఖం రాకుండా ఆపు చేయటం లేదు, మీ చదువు యొక్క ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఏమండి ఏం అక్కర్ల తిండి ఉంటే చాలు, గుడ్డు ఉంటే చాలు, నీడ ఉంటాను నీడ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అంటారు. అయితే ఇక్కడ మీరు ఆలోచించాలి, మరి తిండి గుడ్డ నీడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ స్వప్నం ఏం తిరిగి మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఈ బేసిక్ నీడ్స్ అంటారు, అంటే ప్రతి మనిషికి తిండి అవసరం, కట్టుకోవడానికి గుడ్డ అవసరం, ఉండటానికి నీడ అవసరం, రైటే. ఈ మూడు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ మూడు ఉన్నవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అయితే మీరు ఎందుకు సుఖం కాలేరు? మీరు బాగా ఆలోచించి చెప్పారని కాదు, మీరు ఎక్కడికో వెళ్ళొద్దు మనం. ఇంకే మేము రాముడి దగ్గర తీసుకెళ్ళడానికి ఇష్టం లేదు, రాముడి జ్ఞాపకం వచ్చాడు మీరు అయోధ్య జ్ఞాపకం వస్తుంది, మీరు ఇప్పుడు భీమవరానికి పెట్టి అయోధ్య చేసిపోతారు అందరం, అది మీకు బాగా భయం వేస్తాను. ఓ కృష్ణుడి పేరు వచ్చేదానుకోండి, కృష్ణుడి పేరు వచ్చేవాడికి మరి బృందావనం వెళ్ళిపోతారు, ఆ బృందావనంలో చెట్లు ఎంత బాగున్నాయి బాగున్నాయి, మీ మనసు ఉందా? ఈ మనసు చేసే వాటికి ఇంటి అర్థం చూస్తుంది, మనసు ఏం చేస్తుంది? నిన్నది బృందావనం పంపిస్తే మన జోలికి రారు కదా అనుకుంటుంది. మన మనసు ఏం చేస్తుందంటే, నిన్నది అయోధ్య గింటేస్తే రాముడు గొప్పవాడని అక్కడ కూర్చుంటారు, బృందావనం గింటేస్తే అది కృష్ణుని పాటలు పాడితే అక్కడ కూర్చుంటారు, లేదా అరుణాచలం వైపు గింటేస్తే కొండ చుట్టూ తిరుగుతాను. మనసు మన జోలికి రారనుకో, మనసు ఎంచేపు ఏం చేస్తాను? దాని జోలికి రాకుండా మీరు ఎంచేపు నామం చేస్తున్నా ఏం మాట్లాడు? నేను అయోధ్య అంటే అనుకో, మీకు రాముడు జ్ఞాపకం వస్తాడు, అవి మనసు ఏమనుకుంటున్నా, ఫోన్లో ఇటు రాముడు తెలుసుకుంటాడు, మన జోలికి రావటాలి సార్ మనం. దాని జోలికి రాకుండా మీరు ఏ దేవుని యేసుక్రీస్తుని తలపెట్టుకున్నా దానికి అర్థం తెలియదు, బుద్ధిని తలపెట్టుకున్నా దానికి అర్థం తెలియదు. దాని జోలికి వచ్చారంటే అక్కడ స్ట్రగుల్ ఏర్పడుతుంది, పోరాటం ఏర్పడుతుంది. జీవితంలో ఎప్పుడైన పోరాటం ఎలా ఉంటుంది మీరు చూసారు? అసలు ఇచ్చే మనసును మీరు ఎదుర్కొంటే సార్, రాముని స్మరిస్తున్నారు కృష్ణుని స్మరిస్తున్నారు, కానీ మీ మనసును మీరు ఎప్పుడైనా ఎదుర్కొంటే కదా పోరాటం ఎలా ఉంటుందో చూస్తాం. నువ్వేం సముద్రం అరగటాడు, హనుమంతుడు ఉరికాడు, నువ్వు గొప్ప ఊరికేసాడని పురాణం చదివి గొప్ప ఊరికే, నీకే నీకు నష్టం, మనం ఎక్కడే కూర్చున్నాం కదా, పడితే ఆడే పడతారు సముద్రం మధ్యలో. మన మాట ఏంటి? నా సమస్య మన మాట ఏమిటి? ఇక్కడ ఇప్పుడు నిజంగా రాముడు చాలా, హనుమంతుడు సముద్రాన్ని ఉరికేసాడండి, హనుమంతుడు చాలా గొప్పవాడండి, శివుడు అవతారం అండి నిజమే, కానీ ఎందుకు నీకు దుఃఖం వచ్చాడు? వాడు గొప్పవాడు అయితే హనుమంతుడు శివుడు అవతారం అయితే రాముడు అవుతాడని నీకు కలిసి రానప్పుడు. ఇక్కడ భగవద్గీతలు చదివి వాళ్ళు ఉన్నారు కదా, భగవద్గీతలు ఏం చెప్పాడు కృష్ణుడు? నన్ను తెలుసుకోండి అని చెప్పాడు మీకు గీతలు 700 శ్లోకాలు అని చెప్పిందంటే నన్ను తెలుసుకోండి, నన్నంటే ఆయన కాళ్ళు చేతులు పొట్ట తెలుసుకోమని.
కాదండి, మనకున్నాయి కాళ్ళు, మనకు ఉన్నాయి చేతులు, మనకి పొట్టండి. అంటే నన్ను తెలుసుకోండి అంటే అర్థం ఆయన శరీరాన్ని తెలుసుకోమని. అది డాక్టర్ గారిని తీసుకొచ్చి కృష్ణుని శరీరాన్ని కూడించాలా? మన శరీరం ఏముందో కృష్ణుని శరీరంలో అలాగే ఉంది. కృష్ణుని శరీరం కూడా బాణం కొట్టి బాణం పెట్టి కొడితే పడిపోయింది. నన్ను తెలుసుకోండి అంటే శరీరాన్ని తెలుసుకోమని. మీరు తత్వం దగ్గరికి ఎందుకున్నారు? నన్ను తెలుసుకొని నన్ను తెలుసుకొని చేత పొడిగిన చేతి నన్నేంటి అని శరీరాన్ని లేదా కళ్ళును లేదా ముక్కును తెలుసుకోమని. మనకు లేవో ముక్కు కళ్ళు చేతులను. మీలో ఆత్మగా ఉన్న కృష్ణుని తెలుసుకోమని. నన్ను తెలుసుకోండి అని ఉద్దేశం ఏంటి? మీలో ఆత్మగా నేను ఉన్నాను, అదే తెలుసుకోమని. ఆత్మను తెలుసుకోమని చెప్పడానికి నన్ను తెలుసుకోండి అని చెప్పాడు. మీరు చూడండి, మనకు ఒకసారి హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. ఒక రోజు కొంచెం భక్తి ఎక్కువగా ఉన్నట్టుంది, ఒక రోజు తక్కువగా ఉన్నట్టు, కొంచెం మారుతా ఉంటుంది. ఇవాళ భక్తి చాలా బాగుంది, మన మనసు బాగానే ఉన్నది, మళ్ళీ రేపు తగ్గి తేడా వచ్చేస్తుంది, ఇవన్నీ అహంకార లక్షణాలు. ఇవాళ బాగానే ఉందనిపిస్తుంది, మళ్ళీ రేపు తేడా వచ్చేస్తాను, ఇవన్నీ అహంకారం ఎక్కడ చేస్తాను. భగవాన్ దగ్గరికి వచ్చి ఒకటి నాడు కూర్చుని స్వామి అరవింద ఘోష్ గారి ఆశ్రమానికి వెళ్ళాము, అక్కడ యోగం నేర్చుకున్నాం. గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళాం, అక్కడ ఏమో ఆహారం ఏమో నేర్చుకున్నాం. శివానంద దగ్గరికి వెళ్ళాం, ప్రాణాయామం నేర్చుకున్నాం. ఇంకొకటి ఎవరి దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఇంకోటి నేర్చుకున్నాం. రామదాస్ గారి దగ్గరికి వెళ్ళాం, అక్కడ నామం చేయటం నేర్చుకున్నాను స్వామి. ఇక్కడ ఇవన్నీ తిరిగి మీ దగ్గరికి వచ్చామని స్వామి అన్నాడు. సరిగ్గా మాటలు చెప్పడం పూర్తయింది, అందరూ భోజనాన్ని గంట కొట్టారని. అది భగవాన్ నరకం, ఇక్కడ మన అందరం కలిసి భోజనం చేద్దాం అన్నారు. దాని ఇంకా ప్రాణాయామం ఎలా దిగబెడతారు కదండి, ప్రాణాయామం కూడా మనస్సును నిగ్రహించుకుని ఒక సాధన. అది చేసుకుంటే చేసుకోవచ్చు. భగవాన్ దగ్గర ఏం చేసేటండి, ఒకడు ఇలా గాలి పీల్చుకుంటారు అంటే కుంభకం ఉంటుంది కదండి, గాలి పీల్చుకుని 8 నిమిషాలు లోపల ఉంచాలని ఏదో ప్రాణాయామం లెక్క ఉంది. అంటే 2 సెకండ్లు గాలి పీల్చుకోవటం, 2 సెకండ్లు గాలి కుంభించడం, మళ్ళీ పీల్చుకున్న గాలి ఎంత స్లోగా విడిచిపెట్టడం, దానికి లెక్క ఉందా? ఈ భగవాన్ దగ్గర ప్రాణాయామం ఏంటి చెప్పండి. ఇక్కడ ఏం చేసేటండి, భగవాన్ దగ్గర ప్రాణాయామం చేస్తూ గాలి పీల్చుకుని అలా దగ్గర పీల్చేటప్పటికి అది నిలబెట్టాలి కదా కుంభకం. స్వామి స్వామి ఆగటలేదని, స్వామి స్వామి ఈ గాలి ఆగటలేదని అంటే భగవాన్ నరకం మొత్తాన్ని పోతూ గొడవ చెప్పుకున్నారు. స్వామి స్వామి గాలి అంటే గాలి ఆగటలేదని అంటే కొంబకు నిలబెట్టాలి అని చెప్పి అది అప్పుడు భగవాన్ నరకం మొత్తాన్ని పోతూ గొడవ వెళ్ళిపోతున్నారు. అంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ప్రశ్న ఏమిటో చేత కదా చాలా మందికి. అందుకు నేను చెబుతాను ఈ మాట, మర్మం మనస్సులో ఉందో బయట ఉందో మర్మం? మర్మం అనేది మనస్సులో ఉందా బయట ఉందా? మర్మం మనస్సులో ఉందా, దాన్ని విడదీసుకుంటే నేను మాయిపోతాను. మాయని జయించండి అంటారు అంతే కదా, ఎవరు చెప్పినా మాయని జయించండి. మాయ మాయ ఎట్లుంది జయించాలి, మీ మనస్సే మాయ. నువ్వు బాగా అర్థం చేసుకోండి, మాయని జయించండి, మాయని జయించండి, మాయని జయించడానికి ఎక్కడ బయట ఉందో జయించడానికి వెళ్ళి తుపాకులు పెట్టుకుని వెళ్ళడానికి. నిజంగా బయట ఉండి వాడికి చాలా మంది జయించిద్దరు, అది బయట ఉందా? మీ మనస్సు మాయ. మీ మనస్సును తీసేసుకోవడం మా ఎక్కడుందో చూడండి చెప్పండి. మీ మనస్సును తీసేందుకు మా ఎక్కడుందో చెప్పండి. మనసు లేని వాడికి మాయ లేదు, మనస్సు లేని వాడికి మాయ లేదు. రామాయణంలో వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఏం చెప్పాడంటే, ప్రపంచంలోని న్యాయనంతా తీసుకొచ్చి డబ్బులు పెట్టాడని చెప్పాడు భగవంతుడు. ప్రపంచ వాల్మీకి రామాయణ వాల్మీకి చెప్పిన మాట నేను కాదు చెబుతాను, ప్రపంచంలోని మాయనంతా తీసుకొచ్చి డబ్బులు పెట్టాడు. అంచేది మీరు ఏ ఊళ్ళో చూసినా ఏ కుటుంబంలో చూసినా డబ్బు గురించి పెట్టారు. మీరు చూడండి, ఏ కుటుంబం చూడండి, ఏ ఊరు చూడండి, అన్నదమ్ములు చూడండి, తండ్రి బిడ్డలు చూడండి, కోర్టులకు వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళినా డబ్బు గురించి పెట్టారు. ఇంకేట ప్రపంచంలో మా ఎంత డబ్బులు ఉందని చెప్పాడు వాళ్ళని. మిమ్మల్ని తెలుసుకోవడం కోసం మీరు పూజ చేస్తున్నారు, మీరు దానాలు చేస్తే మీరు తెలియటం లేదు, మీరు మిమ్మల్ని తెలుసుకోవడం కోసం దానాలు చేస్తున్నారు. మీరు భక్తి చేస్తున్నారంటే అది మీరు తెలియటం లేదు, మీరు తెలుసుకోవడం కోసం మీరు భక్తి చేస్తున్నారు. మీరు ఎదుటి వాడికి ఉపకారం చేస్తున్నారంటే అది మీకు తెలియటం లేదు, మిమ్మల్ని తెలుసుకోవడం కోసం ఉపకారం చేస్తున్నారు. ఈ చేసే పనులన్నీ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం జరిపే పోరాటం. కానీ చెడ్డవాడు చెడ్డ చేయడం కూడా సుఖపట్టడం కోసం ఇది మర్చిపోకండి. ఒక దుర్మార్గం ఉన్నాడు, వాడు చెడ్డ పనులు చేస్తుంటాడు, ఎందుకు చెడ్డ చేస్తున్నాడు వాడు? మనకు దుర్మార్గం కింద కనుకొచ్చు వాడు సుఖం, ఇది చెడ్డ చేస్తే మనకు సుఖం వస్తున్నాడు, ఆడు సుఖం కోసమే చేస్తున్నాడు. ఇది బాగా ఆలోచించండి. మీరు
ఒక చెడ్డ మనిషి చెడ్డ చేస్తున్నాడంటే మనకేమనిపిస్తుంది, ఇంత దుర్మార్గం చేశాడనిపిస్తుంది. నీకు అనిపించవచ్చు ఈ దుర్మార్గం చేస్తే మనం సుఖపడవచ్చు అని చేస్తున్నాడు. అది అక్కడ కూడా వాడు సుఖమే కావాలి, వాడు కూడా ఆ చెడ్డ కూడా వాడు సుఖం కోసం చేస్తున్నాడు. ఇది మీరు ఇక్కడ గ్రహించాలి. మనకి ఏంటంటే తనకు తెలియకుండా తన సుఖాన్ని కోరుతున్నాడు చెడ్డ ద్వారా కూడా. ఒక మనిషి ఇంకో మనిషిని చంపేసినప్పుడు కూడా వాడు సుఖాన్ని కోరుకుంటున్నాడు. ఆ మనిషిని చంపేస్తే నేను సుఖపడతాను అనుకుంటున్నాడు, వాడు సుఖాన్ని తర్వాత దుఃఖం రావచ్చు, అది వేరే విషయం. కానీ సుఖం వస్తున్నప్పుడు కూడా పని చేస్తున్నాడు, అది వాడు చేయదు. దేవుడు కావాలనుకుంటున్నాడు కానీ అబద్ధం. దేవుడు కావాల్సిన సుఖం కావాలి ప్రతి మనిషికి. దేవుడు కావాలనుకోవడం అబద్ధం. అది ప్రతి మనిషికి సుఖమే కావాలి. సుఖం చెడ్డవాడు కూడా సుఖపడదామని చెడ్డ పనులు చేస్తున్నాడు. కానీ దాని చివరికి దాని అది తెలియక చేస్తున్నాడు, దానివల్ల దుఃఖం వస్తున్నాడు. చెడ్డవాడు అనుకోవడం సుఖం వస్తుంది, చెడ్డ పని చేస్తున్నాడు, వాడికి సుఖపడ్డం దానివల్ల దుఃఖం వస్తుంది. వాడి విషయం తెలియక సుఖం వస్తుందని చేస్తున్నాడు. సుఖం వస్తుందని సుఖం వస్తున్నాడు అనుకోకపోతే చెడ్డ పని వాడు చేయడు. మీరందరూ అనుకుంటున్నారు మనందరం దేవుడి యొక్క భక్తులం, దేవుని ప్రార్థిస్తున్నాం. దేవుడు దేవుడి కోసం కాదు, మీరు సుఖపడటం కోసం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం దేవుని ప్రార్థిస్తున్నాం. నేను సుఖం లేనప్పుడు దేవుడు ఏంటి? దేవుడు వల్ల మీకు ఉపకారం ఏంటి? దేవుడు కనిపిస్తాడండి, మీకు సుఖం లేదండి. ఆ దేవుడు మీరు ఏం చేసుకుంటారు? ఇక్కడ సబ్జెక్టుగా ఆలోచించారు మీరు. మీకు సుఖం లేదు, దేవుడు నిజంగా కనిపిస్తాడు. కనిపించడం వల్ల మీకు ఆ సుఖం దుఃఖం పోదు. ఏంటి ఆ దేవుడు మీరు ఏం చేసుకుంటారు? కానీ సృష్టిలో కమ్యూనిస్టులు అవనండి, కాంగ్రెస్ వాళ్ళు అవనండి, తెలుగుదేశం వాళ్ళు అవనండి, రాజులు అవనండి, బ్రాహ్మలు అవనండి, నాకు సుఖం అక్కర్లేదని చెప్పి మనిషి ఉన్నాడండి సృష్టిలో. ఈ విశాలమైన ప్రపంచంలో, ఈ 150 దేశాల్లో నాకు సుఖం అక్కర్లేదని చెప్పి మనిషి ఒక్కడున్నాడు. మీరు హేతువాదులు, హేతువాదులకు సుఖం అక్కర్లేదండి. నాస్తికులకు సుఖం అక్కర్లేదా? ఆస్తికులకు సుఖం అక్కర్లేదా? నాకు సుఖం అక్కడ దేవుడు అక్కర్లేదని చెప్పి, దేవుడు లేడు నాకు, దేవుడు అక్కర్లేదని చెప్పి వాళ్ళు ఉన్నారు. కానీ నాకు సుఖం అక్కర్లేదని చెప్పి స్త్రీ, కానీ నాకు సుఖం అక్కర్లేదని చెప్పి పురుషుడు, కానీ లోకంలో ఎక్కడైనా మీకు కనిపించారు. ఇప్పుడు కళ్ళకు కనిపించిన దేవుడు ఏం తెలుస్తాడని మనకి? కళ్ళకు కనిపించే మనుషుల్నే మనం కొలత కొలవలేనప్పుడు కళ్ళకు కనపడిన దేవుడు ఎలా తెలుసుకుంటుంది? మేస్టార్ చెబుతాండని మనకు పాఠం రానప్పుడు మనం సొంతంగా చదివితే ఇంకేం అర్థమవుతుంది? మేస్టార్ పాఠం చెబుతాండని మనకు అర్థం అవ్వకపోతే మనం సొంతంగా చదువుకుంటే ఇంకేం అర్థమవుతుంది? అసలు అనుకోని మాట వస్తాను, మీ దేహంతో పని ఉండదు. అలా ఓకే, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు అయోధ్య వెళ్ళదు, బృందావనం వెళ్ళదు, కంచి పాడండి, అరుణాచలం కూడా వెళ్ళదు. మీకు అసలు కోరికలు ఏమీ లేవనుకోవడం, మీకు దేహంతో పని లేదు. బీమార్లో మనం కౌన్సిలర్ రావాలంటే ఇప్పటి నుంచి జనాన్ని కట్టుకోవాలి పని, అది ఏదో పని. అసలు ఏ రకమైన కోరిక మీకు లేదనుకోండి, తహసీల్దార్ ఉద్యోగం చేయాలని లేదనుకోండి, అది ఏ రకమైన కోరిక మీకు లేదు అనుకోండి, మాట వస్తుంది మీకు దేహంతో పని అని చెప్పండి. దేహంతో బస్తా బరువు ఒక నెత్తి మీద పెడితే అనుకుంటాడు, మీరు ఎప్పుడు దింపేయాలనుకుంటాడు? ఓ బస్తా బరువు కనుక ఒక నెత్తి మీద పెట్టి మన కూలివాడికి రైల్వే స్టేషన్ దగ్గర పెట్టులు ఇచ్చుతాం ఓ రూపాయి అంటే ఇచ్చి, అది ఏమనుకుంటాడు? ఈ పెట్టి ఎప్పుడు మన నెత్తి మీద ఉంటే బాగుందన్నాడు అనుకుంటాడు మేస్టర్? అది ఏమనుకుంటాడు? ఈ పెట్టి ఎప్పుడు ఈ రిక్షాలో పెట్టేద్దాం అనుకుంటాడు, కానీ ఈ పెట్టి ఎప్పుడు మన నెత్తి మీద ఉంటేనే బాగుంది. అసలు ఎప్పుడు మన నెత్తి మీద ఉండాలనుకుంటాడు ఆ పెట్టి? కూలివాడికి మనం ఆ నెత్తి మీద పెట్టి పెడితే ఆ పెట్టి ఎప్పుడు దింపేద్దాం అని అనుకుంటాడు? జ్ఞానికి తన దేహం అలా ఉంటున్నాడు. ఈ మధ్యన ఒక ముసలమ్మ గారు పోయారండి. ఈ ముసలమ్మ గారు పోయిన వార్త ఇంకో 100 ముసలమ్మ గారు తెలిసిందండి. మీరు ముసలమ్మ గారు కనిపిస్తున్నారు, ఎదురుగొని మీరు కూర్చున్నారు ముసలమ్మ అంటూ జ్ఞాపకం వస్తున్నారు. ఒక ముసలమ్మ గారు పోయారు, నిజం చెప్పి నేను కథ చెబుతున్నాను అనుకోకండి, జాగ్రత్తగానే అండి. సైకాలజీ ఎలా ఉంటుంది? ఒక ముసలమ్మ గారు పోయారండి ఈ మధ్యనే. మీ ముసలమ్మ గారి చుట్టాలకి అంటే ఆ ముసలమ్మ గారు పోయినట్టు ఆ ముసలమ్మ గారి చుట్టాలకు ఇంకో ముసలమ్మ గారు తెలిసిందండి. ఆవిడ 100 ఉన్నాయండి. ఈ వార్త తెలిసాక రోజు ఏడిపోయినట్టు నాకు కూడా చావు వచ్చేస్తున్నాను. చూడు ఆ చావు, ఆ భయం చూడండి. చావు కూడా అయిపో, ఆ ముసలం పోయింది మా చుట్టం కదా, నేను కూడా చచ్చిపో. ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారండి, 100 వచ్చిన ఆరోగ్యం అంటే ఏంటో వార్త తెలిసిందండి ఆవిడకి. మనం మన చుట్టాలు ముసలం చచ్చిపోయిందని ఈ రోజు రాత్రి పగలు ఏడిపోతున్నాను. నా మాట, నేను కూడా నాకు కూడా చావు వచ్చేస్తున్నాను. మీరు ఇక్కడ ఆలోచించారు, 100 వచ్చినాయి కదా, ఆవిడ పెద్ద మునుమునులు కూడా ఉన్నారు, నిజంగా చచ్చిపోతే నష్టం ఏంటి ఆవిడకి? మీరు బాగా ఆలోచించారు ఇక్కడ విషయం. ఆవిడకి ఇంకా నిజం మంచం పట్టి వయసు బతుకున్నా సుఖం లేదు, హేతువాదంగా ఆలోచిస్తే. కానీ ఆవిడకి ఇంకా బతకాలని కారణం అని చెప్పండి. ఇక్కడ మా అందరం కూర్చొని ఎవరైనా చచ్చిపోవాలండి ఎవరికైనా ఇక్కడ? కానీ ఇక్కడ మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, ఎవరికైనా చచ్చిపోవాలండి?
అవసరం అయితే 10 ఏళ్ళు పడేసిన రాయలీరు నీరు పోవాలంటే చచ్చిపోవాలని అనుకుంటుకండి. 10 ఏళ్ళు కలిగితే ఎకరం పొలం అమ్మేసి, ఎకరం పొలం అమ్మేసి మెడ్రాసు రాయలీరు వైద్యం చేయించుకోవాలంటుంది చచ్చిపోవాలంటుంది. ఎవరికి ఇక్కడే హేతువాదం ఉందండి, నేను చచ్చిపోవాలి ఎందుకు బతుకుండాలని, బతికింటూ మనం చేసి ఎందుకు బతుకుండాలనుకుంటున్నాము? నేస్తారు మీరు మాట్లాడండి. అదికనే బతుకుండాలనుకోండి, చచ్చిపోవాలనుకుంటారు బతుకుండాలనుకోండి, ఎందుకు బతుకుండాలి? మనం మనం బతుకుని ఉద్ధరించేది ఏంటి? సంవత్సరానికి 10 బస్తాలు బియ్యం తింటున్నామండి, కానీ సంవత్సరానికి 8 బస్తాలు బియ్యం తింటున్నాం, 10 బస్తాలు బియ్యమే తింటున్నాం కదండి. మీరు ఎందుకు ఆలోచించేది? మీరు అంటే ఇప్పుడు రామాయణం గురించి ఆలోచిస్తున్నారు, దశరథి కొడుకు రాముడు, రాముడు తమ్ముడు లక్ష్మణుడు ఆలోచిస్తున్నారు, మరి అయితే మంచిదే. ప్రతివాడు బతకాలని అనుకుంటున్నాడు, చచ్చిపోవాలని ఎవడో ఎందుకు అనుకోడు, చచ్చిపోవాలని ఎందుకు అనుకోడు మనిషి? అది మిమ్మల్ని అడిగింది నేను. బతికి ఉండాలని ప్రతివాడి 100 ఏళ్ళు ముసలం కూడా నేను ఇంకా బతకాలని అనుకుంటాను. నేను చచ్చిపోతే నష్టం ఏంటి? ఆవిడ చేసి ఆవిడ చేయవలసిన పెళ్లిళ్ళన్నీ చేసేసింది, ఆవిడకి సంపాదన లేదు, ఎర్నింగ్ మెంబర్ కాదు ఫ్యామిలీకి, ఊరు పొమ్మంటాను వలకారు రమ్మంటుంది. ఇంకేదంటే మనం బతకాలని ఎందుకు అనుకుంటున్నామంటే మనలో నిజమైన ఆత్మకు చావు లేదు, శరీరానికి చావు, మనలో నిజమైన ఆత్మకి చావు లేదు. చావు అది మనం, అది మనం కాబట్టి నేను చావకూడదని చావకూడదు అనుకుంటున్నాను, మనకు తెలియకుండా వచ్చేస్తాను. మన శరీరం కాదు, మన మనస్సు కాదు, మన నిజమైన ఆత్మ లోపల నిజమైన ఆత్మ ఇంగొచ్చాలి. దానికి చావు లేదు, దానికి చావు లేదన్న సంగతి అది మనకు అనుభవం లేదు, కానీ దానికి చావు లేదు, అది మనకు చావు లేని వాళ్ళమే. అంటే నాకు చావు రాకూడదు, చావు రాకూడదు, చావు రాకూడదు అనుకుంటున్నాను. అనారోగ్యంతో బాధపడితే అప్పుడు కూడా తన సుఖం కోసం చావాలని కోరుకుంటాడు. అది ఈ రోగంతో బాధపడలేకపోతున్నాను కాబట్టి చావు కోరుకుంటాడేమో, కానీ తనకు ఆరోగ్యం ఉంటే ఎవడో చావు కోరుకు. అప్పుడు కూడా రోగంతో బాధపడేటప్పుడు కూడా తన చావు ఎందుకు కోరుకుంటున్నాడు? సుఖం కోసమే కోరుకుంటున్నాడు అక్కడ కూడా, తన సుఖం కోసం. ఎందుకంటే ఆత్మ నిజమైన సుఖం కాదు, తన దేహం కంటే తన సుఖం కోసం తన దేహం కూడా పోవాలనుకుంటున్నాడు. ఈ రోగం నన్ను శరీరం నన్ను బాధిస్తానండి, నేను సుఖపడటం లేదు, ఈ దేహం పోతే బాగుంది, ఈ రోగం తగ్గటం అంటే ఏంటి? తన దేహానికంటే తన సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఏం చేత లోపల నా ఆత్మ నిజమైన సుఖం. నా ఆత్మకు చావు లేదు, చావు లేదు కాబట్టి మనందరం ఇప్పుడు జీవించుండాలని కోరుకుంటాం. ఆత్మకు దుఃఖం లేదు అంచేది మనం దుఃఖంలో ఉండకూడదని కోరుకుంటాం. ఆత్మ బాధిత కాదు, ఆత్మ స్వతంత్రమైన అంచేది మనం అందరం స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాం. అది ఎన్టీ రామారావు డిస్మిస్ చేశారనుకున్న దానికంటే మీరు బాగా ఆలోచించాలి. డిస్మిస్ చేస్తే డిస్మిస్డ్ చీఫ్ మినిస్టర్, ఇలా 6 కోట్ల మంది జనం ఏమనుకుంటున్నారు? మన ఎన్టీ రామారావు బర్త్రప్ చేశారు, మన ఎన్టీ రామారావు బర్త్రప్ చేశారు. మీరు ఇందిరా గాంధీ కోళ్ళ నుంచి ఎందుకు చూడరు? ఆవిడేమనుకుంటాను, ఇంక ఎప్పుడైనా నాకు అడ్డొస్తాడు, ఓ దెబ్బ కొట్టారనుకుని కొట్టిస్తాడు. ఇంకేదా ఆవిడ దృక్పథం ఆవిడది, ఇలా 6 కోట్ల మంది అంటే ఏంటి? 6 కోట్ల మంది ప్రజల కంటే ఆవిడ అహంకారం అడిపిస్తుంది. మీరు బాగా ఆలోచించాలి ఇక్కడ. మీరు ఆవిడ కోణంలోంచి మీరు ఆలోచించడం లేదు. 6 కోట్ల మంది ప్రజల కంటే ఆ ధర్మం అధర్మం మొదలైంది. ఆవిడ అహంకారం అడిగిస్తుంది, ఆవిడ మనసులోనే నెరవేరాలి, ఆవిడ మనసులోనే నెరవేరాలి. చేతిలో 5 ఆయుధం ఉంది వేసేసి, అంటే ఏమిటి? మీరు 6 కోట్ల మంది ప్రజలు ఏడిస్తే ఆవిడకి ఎందుకు? ఆవిడ సంతోషం అంటే ఆవిడ అహంకారం సంతోషించాలి. ఎందుకు పగ పెరగకూడదు? ఈ పగ పెరిగి కొద్ది మనసు పెరిగిపోతుంది, ద్వేషం పెరిగి కొద్ది మనసు పెరిగిపోతుంది. ద్వేషం ఎందుకు ఉండకూడదు? ద్వేషం పెరుగుతుంటే మనసు పెరుగుతుంది, పగ పెరుగుతుంటే మనసు పెరుగుతుంది, మనసు పెరుగుతుంటే మీకు దుఃఖం తీసుకుంటుంది. మళ్ళా మనసు జయించడానికి ఎన్ని మంత్రాలు, ఎన్ని యంత్రాలు, ఎన్ని తంత్రాలు, ఎన్ని మతాలు. చిన్న మనసును జయించడానికి ఎన్ని మంత్రాలు, ఎన్ని గ్రంథాలు, ఎన్ని శాస్త్రాలు, ఎంతమంది అవతార పురుషులు, ఎంతమంది మహాత్ములు, ఎంతమంది యోగులు, ఎంతమంది ఋషులు, ఎంతమంది కవులు. మీరు నాకు చెడ్డ చేస్తున్నారనుకోండి, మీరు నాకు చెడ్డ చేస్తుంటే మీకు తెలియదు, మీ నెత్తి మీద ముక్కు వేసుకుంటున్నారు, అది మీకు తెలియదు. మీరు నాకు చెడ్డ చేసేస్తున్నాను మీరు అనుకుంటున్నారు, కానీ మీ నెత్తిలో మీరు నిప్పులేసుకుంటారన్న సంగతి మీకు తెలియదు. మీకు అనిపించవచ్చు ఎవరి చెడ్డ చేస్తున్నా వాడు ఏం మాట్లాడుతుండడం, కానీ మీ నెత్తిలో మీరు నిప్పులేసుకుంటున్నారు. మీరు నాకు ఉపకారం చేస్తే మీకు మీరు ఉపకారం చేసినట్టు, మీకు మీరు ఉపకారం చేసుకున్నట్టు, మీరు నాకు అపకారం చేస్తే మీకు మీరు అపకారం చేసుకున్నట్టు. పురాణం చదివినా, భగవద్గీత చదివినా, భగవాన్ మాటలు చదివినా, రామకృష్ణుడి మాటలు చదివినా, ఎంతమంది ఎన్ని గ్రంథాలు ప్రపంచంలో ఉన్న గ్రంథరాశంతో చదివినా మనసును నిగ్రహించుకుని చేయండి. ఎన్ని గ్రంథాలు మీరు చదవండి, ఎంత అవతార పురుషుల కథలు చదవండి, మనసును నిగ్రహించుకుని చేయండి. అన్ని పుస్తకాల్లోని మనస్సును నిగ్రహించుకోమని చెబుతంటే మనస్సును నిగ్రహించుకోవడం మానేసి పుస్తకాలు చదవడం పని కింద పెట్టుకుంటే మీ మనస్సు స్వాధీనంలోకి వస్తుంది. అందుకని మీరు భగవద్గీత చదివారు, మనస్సును నిగ్రహించుకోమని చెప్పింది భగవద్గీత. మీరు మనస్సును నిగ్రహించుకోవడం మానేసి అసమాన భగవద్గీత చదువుతుంటే అనుకోండి, మీ మనసు నిగ్రహంలోకి వస్తుంది. మీ మనసు మీ లోపల ఉందా భగవద్గీతలో ఉందా? ఫలానా బిళ్ళ వేసుకుంటే తగ్గుతుందని ఉంది. ఆ బిళ్ళ మీరు నిమితే రోగం పోతుందా, లేకపోతే బిళ్ళ ఫలానా రోగానికి ఈ బిళ్ళ, ఈ బిళ్ళ వేసుకుంటే రోగం తగ్గును, ఈ బిళ్ళ వేసుకుంటే రోగం తగ్గును, ఈ బిళ్ళ వేసుకుంటే రోగం తగ్గుకుంటే రోగం పోతుంది. దేనికి ఫలానా బిళ్ళ వేసుకుంటే ఈ రోగం తగ్గునని ఉన్న పుస్తకంలో ఉన్నమాట నిజమే. మీ బిళ్ళ నింగరు, నిన్నకుండా పుస్తకంలో చదువుతూ ఉంటారు, ఈ బిళ్ళకు తగ్గును, ఈ బిళ్ళకు తగ్గును, ఈ బిళ్ళకు తగ్గును, తగ్గుతుంది రోగం. అది నిమితే కదా పుస్తకాలు చాలా చదివేశాను. చదివేసి పుస్తకాలు ఏం చెప్పాడు? ఎన్ని పుస్తకాలు చదివి ఏం చెప్పాడు? మనసు నిగ్రహించుకోమని చెబుతాడు. మీరు మనసు నిగ్రహించుకోవడం మానేశాడు. పుస్తకాలు చదివితే పుస్తకాలు ఏం చేస్తాయి? పుస్తకాలు చదివితే ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు, పొట్ట వెళ్ళిపోతుంది. దాని ప్రయోజనం లేదని చెప్పడం లేదు, పొట్టకి పొట్ట వెళ్ళిపోతుంది. ఇది మనసు మాట ఏంటండి? పుస్తకాలు చదవడం ఏదే కనుక మనసు, పుస్తకాలే కనుక మనసు నిగ్రహించే శక్తి ఉంది. బట్టి పండితులందరూ కూడా జ్ఞానులు అయిపోతుంది. రామకృష్ణ పరమాత్మ చెప్పాడు పండితుల గురించి, ఈ రాబందులు, రాబందులు చూడండి శవాలు అయి తింటాయి ఆకాశంలో చాలా, మామూలు గద్దల కంటే కాపుల కంటే మిగతా పక్షుల కంటే చాలా పైకి వెళ్ళిపోతాయి రాబందులు. రాబందులు అని తెచ్చి మిగతా పక్షులు ఎక్కర్లేవట. కానీ ఏం చూస్తాయట? వల్లకాడ ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటాయి. వల్లకాడ అంటే దోళ అయినప్పుడు చచ్చిపోయిన దోళను తీసుకుని వల్లకాడలో పడేస్తుంటారు కదా. ఈ వల్లకాడ ఏ ఊరు వల్లకాడ ఎక్కడ ఉంది? ఈ రాబందులు ఏం చేస్తాను? ఎవరు ఎక్కడ శవాలు కనిపిస్తారు? శవాలు ఇలా శవాలు చూపుతున్నామని చూస్తారు. పాపం శవాలు ఆటలకు ఆహార రాబందులు ఎగడ్డం మీద చాలా పైకి ఎగురుతాయట. కానీ దృష్టి ఎక్కడ ఉందట? ఈ వల్లకాడలు ఎక్కడున్నాయి, శవాలు ఎక్కడున్నాయి, మనం ఈ శవాలు తింటానే బాగుంది. మనం పైకి ఏమనుకుంటాం, మనకి ఎలా చూస్తాం, చాలా పైకి ఎగురుతున్నాయి అనుకుంటామట. అంటే అట్లా రాబందులు మనస్సు ఎక్కడ ఉంటుందో శవాల మీద ఉంటున్నారు పండితుల దృష్టి అని. అలా ఎంత గొప్ప చదువు చదివేశారండి, ఎంత పెద్ద చదువు చదివేశారు, మనకు వచ్చిన పండితులు వాళ్ళ దృష్టి ఎక్కడుందో మీరు చూశారా? వాళ్ళ దృష్టి కామని కాంచన. ఎంత చదివినా ఏమి లాభం? వాళ్ళ దృష్టి కామని కాంచనలో ఉంది. ఎంతటి వారైనా కామని కాంచిన దాసులు అన్నాడు త్యాగరాజు. ఓ రామ, ఎంతటి వాడైనా కామని కాంచిన దాసుడైన ఉపకారం. పుణ్యక్షేత్రాలు దర్శించడం ఎటువంటి అంతకంటే ఇచ్చిన మహాత్ముని దర్శిస్తుంది. మీరు కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేయటం ఎటువంటిది? తీర్థయాత్రలు ఎటువంటివి? తీర్థయాత్రల వల్ల కూడా మీ మనస్సు నిగ్రహం పడిపోతే మహాత్ముని దర్శనం వల్ల మనస్సు నిగ్రహం లేదు. అంటే తీర్థయాత్రల కంటే కూడా, తీర్థయాత్రల కంటే కూడా ఎక్కువ మహాత్ముల యొక్క సందర్శనం. ఇంటికి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ తిట్టేసినట్టు ఇలాగ అనుకోవచ్చు. కోపం భగవాన్ తిట్టేశారు, ఇంటికి వెళ్ళిన తర్వాత బాధ వచ్చింది. మరియు పదివేల స్వామి, మిమ్మల్ని ఏదో పొరపాటును తిట్టాము, మీరు మనసులో ఏం పెట్టుకోవద్దు అని వారు ఎవరైనా భగవాన్ తిట్టేసి వెళ్ళిపోయి పది రోజుల మీద బాధ వచ్చి స్వామి మిమ్మల్ని తిట్టేశాము, మీరు మనసులో ఏం పెట్టుకోవద్దు అనేవారు భగవాన్. అప్పుడు భగవాన్ అనేవారు, నాకు మనసు ఉంటే మనసులో పెట్టుకుంటాను, మనసు లేదే మీరు ఎక్కడ పెట్టుకుంటాను నేను అనేది. నారికి మరీ ప్రమాదం. అన్ని మన శరీరంలో అన్ని ఇంద్రియాలు ఒకరు పని చేస్తాను, నాలుగు రెండు పనులు చేస్తాను. ఈ నాలుగు ఏం చేస్తుంటే మాటలు మాట్లాడుతున్న మనుషులు కూడా చూస్తుంది. మన శరీరంలో ఇంద్రియాలను ఒకరు పని చేస్తాను, నాలుగు రెండు పనులు చేస్తాను, ఒకటి మాటలు మాట్లాడుతున్న రెండు రుచులు చేస్తాను. అంటే గాంధీ గారు ఏమన్నారంటే నాలుగుని జయించే ముందు మిగతాయిని జయించేట్టు అన్నాడు. నాలుగుని కనుక జయిస్తే మిగతా ఇంద్రియాలను స్వాధీనంలోకి వచ్చేస్తాడు. మనం మాటల కాడ నిగ్రహంగా మాట్లాడితే అసలు గొడవలు రావు. చాలా మంది కంగారుగా మాట్లాడి గొడవలు తెచ్చుకుంటారు. ముందు ఏం చేస్తారని మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు, అలా ఆలోచించిన తర్వాత మాట్లాడుతున్నాను. ప్రతి ఆదివారం శంకరాచార్యుల వారి యొక్క కృష్ణోత్తర మాలిక చదువుతున్నాను. ఆచార్యుల వారు చెప్పిన కృష్ణుడు మరి వారే దానికి ఇచ్చిన సమాధానాలు అది చదువుతున్నాను. ప్రతి ఆదివారం మూడు గ్రంథాలు ఇంటి గంట మొదలు నాలుగు గంటల వరకు బిన్నీళ్ళ కార్యక్రమం జరుగుతుంది. గ్రామరానికి కొంతమంది వ్యక్తులు వస్తున్నారు. వారు ఎప్పుడో గారు మాట్లాడాలి నుంచి సరస్వతం గారు వారు గ్రామరం కూడా రమ్మని నూరయ్య గారు నిర్వహించగలుగుతున్నారు.